ప్రియమైన ఆత్మ బంధువులారా, నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మా చే సాంగోస్త కర్మ అకర్మణే. మనకి పని చేసే విధానం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఇవాళ బర్త్డే కార్యక్రమాలు మేస్టార్ చెప్పారు. అలా భర్తకే భర్త లేదని, డెత్తకే డెత్త లేదని ఉపనిషత్తు చెబుతుంది. అలా భర్తకి భర్త ఉంటే మనం అందరం పుట్టవచ్చు, డెత్తకి డెత్ ఉంటే మనం అందరం చనిపోవచ్చు. అది భర్తకే భర్త లేదు, భర్తకి భర్త లేకుండా మనం ఎలా భూమి మీదకి వస్తాం? డెత్తకి డెత్ లేకుండా మనం భూమిని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతాం? లోకాన్ని విడిచిపెట్టి బయటికి ఎలా వెళ్ళిపోతాం? అంటే వాస్తవంలో రెండు లేవని, భర్తకి భర్త లేదు, డెత్తకి డెత్త లేదని. సరే, వ్యవహారానికి ఇలా అనుకుంటూ ఉంటాం. వ్యవహారానికి ఇక్కడ మనకి మన పని చేసుకుంటూ ఉండాలి, శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. పని మానేస్తే జ్ఞానం వస్తుంది అనుకోవటం కాదు, జ్ఞానం రాదు, సోమర్తనం వస్తుంది. తర్వాత పని ద్వారా కూడా మనం ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. సెల్ఫీస్ వర్క్, సెల్ఫ్లెస్ వర్క్. సెల్ఫ్లెస్ వర్క్ ద్వారా సెల్ఫ్లెస్ సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్ ద్వారా కూడా మనం జ్ఞానాన్ని పొందవచ్చు. అంటే ఆ బ్రహ్మమును రియలైజ్ చేయవచ్చు సెల్ఫ్లెస్ సర్వీస్ ద్వారా సెల్ఫ్లెస్ సర్వీస్ ద్వారా కూడా. కర్మలను ఆచరించడం నీకు అధికారం కలదు. పని చేయటం, పని శ్రద్ధగా మీ పని ఏదో మీరు శ్రద్ధగా చేసుకోండి. పనికి పని వల్ల మన పనికాడ అశ్రద్ధగా ఉండకూడదు. ఏ రోజు పని ఆ రోజే చేసుకోవాలి. పని మానేస్తే జ్ఞానం వస్తుందని అలా ఎవరు అనుకోవద్దు. పని ద్వారా కూడా తరించవచ్చు. ఇలాగే జ్ఞాన యోగం ఎలా ఉన్నాయో కర్మయోగం కూడా ఉంది. కర్మని యోగంగా చేస్తే వాడికి కూడా మోక్షం వస్తుంది. కర్మను ఆచరించడం నీకు అధికారం కలదు. కర్మను ఆచరించు, వర్క్ చెయ్యి. కానీ దాని ఫలితం పైన నీకు అధికారం లేదు. అంటే ఇది కర్తృరాజ్ఞయ ప్రాప్యత ఫలం, ఇక్కడ అది చెబుతున్నాడు. అంటే కర్త పని చేసిన ఒకే పని నలుగురు చేస్తే నాలుగు రకాలుగా ఫలితాలు వస్తాయి. ఒకే పని నలుగురు చేస్తే ఒక రకమైన ఫలితం రాదు, నాలుగు రకాలుగా వస్తుంది. దానికి పూర్వజన్మకి ఏదో సంబంధం ఉంటుంది, పూర్వజన్మకి దీనికి ఏదో కనెక్షన్ ఉంటుంది. కొంతమంది చూడండి చాలా హాయిగా ఉన్నారు జీవితాల్లో, కొంతమంది చాలా కష్టపడుతున్నారు, కొంతమంది మంచివాళ్ళ మధ్యలో ఉన్నారు. కొంతమంది అశాంతి అనిపిస్తున్నారు, కొంతమంది శాంతి అనిపిస్తున్నారు. ఏమిటి ఈ పరిస్థితి ఎలా ఉంది, ఈ లోకం పరిస్థితి ఎలా ఉందంటే దీనికి పూర్వజన్మలకి ఏదో సంబంధం ఉంటుంది, సంబంధం లేకుండా ఉండదు. ఆ పూర్వజన్మల అనుబంధాన్ని బట్టి ఇది జరుగుతూ ఉంటుంది. రమణ మహర్షి గారు మాట చెప్పారు, చివరికి ఎలక్షన్లో నెగ్గటం ఓడిపోవటానికి పూర్వజన్మానికి సంబంధం ఉందని. అది చాలా చిన్న విషయం. ఎలక్షన్లో నెగ్గటం ఓడిపోవటం అనేది చాలా చిన్న విషయం, దానికి పూర్వజన్మకి కూడా సంబంధం ఉందని చెప్పారు. అంచేది నీ కర్మ, నీకు కర్మ చేయటం అనేది అధికారం కలదు. నువ్వు చేసి కర్మ విషయంలో చేస్తూ ఉండు, కష్టపడి పని చేస్తూ ఉండు, అప్స్ డౌన్స్ లేకుండా యూనిఫార్మ్గా పని చేస్తూ ఉండడం. నువ్వు కర్మపరమున ఒక కారణము కారాదు. అదే మీరు పని చేస్తుంటే ఫలితం రాకుండా ఎలా ఉంటుంది? ఏదో ఫలితం వస్తుంది. మీరు ఏదో కష్టపడి పని చేసుకుంటుంటే మీ పనికి ఏదో ఫలితం వస్తుంది. పని చేసినప్పుడు ఫలితం రాకుండా ఎలా ఉంటుంది? ఫలితం వస్తుంది. కానీ ఈ అచీవ్మెంట్కి, ఈ ఫలితానికి నేనే కారణం అనుకుని ఆ ఫలం, ఇది నా వల్ల ఈ పని పూర్తయింది, ఈ కర్మఫలానికి నేనే కారణం అని మీరు, కర్మఫలానికి కారణం అని మీరు అనుకున్నారా, మీకు పునర్జన్మ వచ్చి చేరుతుంది, కర్మ నశించదు. చాలామంది అంటారు అయ్యం మేము ఇది సాధించామండి అది సాధించామని చాలామంది అంటూ ఉంటారు, ఇది సాధించామండి అది సాధించామని. అది చాలా మంచి, అది నోటికి నోరు పడే అజ్ఞానం. వీడెవడ సాధించడానికి, నువ్వు ఉన్నావా సాధించడానికి? కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మకింపరం కర్మ తజ్జడం. ఈశ్వరుడు ఆజ్ఞ ఎలా ఉంటే అలా నడుస్తుంది. కర్మ జడవస్తువుది. ఇప్పుడు మీరు గోడ కట్టించుకుంటే మీ గోడ కూలిపని ఇవ్వదు, మీరు కూలిపని ఇస్తారు. అలాగే కర్మ అనేది జడ వస్తువు. అంచేత ఆ కర్త ఫలితం ఇస్తాడు, కానీ ఈ జడ వస్తువు ఫలితం ఇవ్వదు. అంచే కర్మ అనేది అది జడ వస్తువు, దానికి కర్తగా ఉన్నటువంటి యజమానిగా ఉన్నటువంటి భగవంతుడే మీకు ఫలితాన్ని ఇస్తాడు. భగవంతుడికి ఒక పేరు ఉంది, కర్మ ఫల దాత. భగవంతుడికి ఏం పేరు ఏంటంటే కర్మ ఫల దాత, ఇది భగవంతుడికి పేరు. కర్మ మీరు చేస్తారు, దానికి ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా ఎంత ఇవ్వాలి అనేది నిర్ణయించేది మటుకి భగవంతుడే. కంట్రోలర్ ఆయన, నియమించేవాడు ఆయన. మన కంట్రోలర్ ఎక్కడో మన దూరంలో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు, అంతర్యామి. మన కంట్రోల్ ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం, మన హృదయంలో ఉన్నాడు మన కంట్రోల్. అంటే కర్మఫలం కంట్రోలర్ చేతిలోనే ఉంది. ఆయన ఎంత ఇస్తాడనే గొడవ వదిలేండి, ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు, కానీ మీ మనసులో వికారాలు పెట్టుకోకుండా హెచ్చు తగ్గులు లేకుండా తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా ఇదంతా భగవంతుని ప్రసాదం అని భావిస్తూ ఈ కర్మ మీరు చేస్తూ ఈ రిజల్ట్కి నేను కారణం అనేటువంటి భావన లేకుండా, అంటే కర్తృత్వం లేకుండా, కర్మ చేయండి కర్తృత్వం పెట్టుకోవద్దు, కర్త లేని కర్మను ఆచరించండి, కర్త లేని కర్మను ఆచరిస్తే కర్మ మిమ్మల్ని బంధించదు. కర్మ మిమ్మల్ని బంధించకపోతే పునర్జన్మ హేతువులు తగ్గిపోతాయి, పునర్జన్మల హేతువులు తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు ఎలా కూర్చోండి, ప్రాక్టీస్ ప్యూరిటీ. మీరు ఇంటి దగ్గర ఒక మాట మాట్లాడండి, ఒక పని చేయండి. ఒక ఆలోచన రానివ్వండి, ఆలోచనలో మాటలో ఆ చేతలో పవిత్రతను ప్రాక్టీస్ చేయండి. మీ శరీరం చనిపోకముందే మీరు మోక్షస్థితిని పొందుతారు. కలిగి ఉన్నవాళ్ళు ప్రాక్టీస్ చారిటీ, అందరికీ వర్తించదు. మా ప్రాక్టీస్ చారిటీ అనేది అందరికీ వర్తించదు, ప్రాక్టీస్ ప్యూరిటీ అనేది అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ భగవంతుడు ఎంత నిర్మలంగా ఉన్నాడో, ఎంత శాంతిగా ఉన్నాడో, ఎంత కల్మషరహితంగా ఉన్నాడో, ఆ స్టేజ్ హృదయంలో ఉన్న అంతర్యామి ఎంత ప్యూరిఫైడ్గా ఉన్నాడో, ఎక్కడ కూడా కల్మషం లేకుండా ప్యూరిఫైడ్గా ఎలా ఉన్నాడో, మన మాట ద్వారా, చేత ద్వారా, ఆలోచన ద్వారా అంత ప్యూరిటీ కనుక మనం సాధిస్తే మనం అందరం జీవన్ముక్తులు అవుతాం. శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. మీరు మీ హ్యాపీనెస్కి మీ ఇంట్లో మనుషుల మీద కానీ, మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద కానీ, సమాజం మీద కానీ, ప్రభుత్వం వారి మీద కానీ, ఎవరి మీద మీరు ఆధారపడక్కర్లేదు. అంటే ప్యూరిటీ పీస్ కమ్స్ ఫ్రమ్ విత్ఇన్, బయట నుంచి ఏమీ రాదు. శాంతి రానివ్వండి, సుఖం రానివ్వండి, ఆనందం రానివ్వండి, అన్నీ లోపల నుంచే వస్తాయి, కానీ బయట నుంచి ఏమి రావు. మీ ఇంటికి వెళ్ళి పరీక్ష చేసి చూసుకోండి, మీకు ఎప్పుడన్నా శాంతి కలుగుతుందంటే అది లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా, మీకు ఎప్పుడన్నా బ్లిస్ వస్తా అంటే ఎక్కడి నుంచి వస్తుంది. మీరు నిరంతరము ఇది రాత్రి అనక, ఇది పగలనక, పీస్ఫుల్ స్టేట్లో మీరు ఉన్నప్పుడు ఏం కావాలి మీకు? ఇంకా ఒక 1,000 కోట్లు ఒక దేశానికి రాజు అనుభవించలేనటువంటి స్థితిని మీరు అనుభవిస్తూ ఉంటారు. ఆ స్థితిలో మీకు ఒక రాజ్యం ఇచ్చినా కానీ మీరు రిజెక్ట్ చేస్తారు. ఆ పీస్ఫుల్ స్టేట్ మీరు పొందినప్పుడు అది ఎలాగొస్తుందంటే ప్రాక్టీస్ ప్యూరిటీ. అంటే మీరు బాడీని ఎంత క్లీన్గా ఉంచుకుంటున్నారో, మైండ్. ఈ ఆధ్యాత్మిక సాధన అంటే ఏమి లేదు, అది గుంజులు తీయటం, కుర్చీలు గుంజులు తీయటం, లేకపోతే ఏదో చేయటం కాదు, ఏదో పరుగులు పెట్టడం అది కాదు, ఇది కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే మీ బాడీని ఎంత క్లీన్గా ఉంచుకుంటున్నారో, మైండ్ని అంత క్లీన్గా ఉంచుకోవటమే ఆధ్యాత్మిక సాధన. మీ మైండ్ క్లీన్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి మైండ్. అప్పుడు అంత అది పరిశుద్ధంగా ఉన్నప్పుడు మీ హృదయంలో ఉన్న వస్తువు ఎంత పరిశుద్ధంగా ఉందో, మీ మనస్సు కూడా అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఇది కూడా తదాకారం పొందుతుంది. అక్కడ ఉన్నది ఏముంది? ఈ శాంతి, సుఖము, ఆనందము, ఆ కాంతి, చివరిది ఉండటం. అంటే పుట్టుకలతోటి, మేస్టారు అన్నారు కదా ఇందాక, పుట్టడం పుట్టుకలతోటి, చావులతోటి ఉంటారు మీరు. ఆ ఉండటంలోనే శాంతి ఉంది, సుఖం ఉంది, ఆనందం ఉంది, కాంతి కూడా ఉంది. అంటే ఎందుకు ఎంత వివరంగా చెబుతున్నారు? ఉండటంలోనే అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ చెబుతున్నారంటే, ఉండటం అనేది మీకు అర్థం అవటం కోసం ఈ విషయాలన్నీ చెబుతున్నారు. అది అండర్స్టాండ్, మీకు అర్థం కావాలి. అది ఉండటం, ఉండటంలోనే శాంతి ఉంది, ఉండటంలోనే సుఖం ఉంది, ఉండటంలోనే ఆనందం ఉంది. అంచేది ఆ ఉండటం అనేది, ఉండటం అనే స్థాయికి మీరు వచ్చినప్పుడు మీకు చావు ముఖం ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుక ముఖం ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఇది కష్టం వస్తూ ఉంటుంది, అది నిజం కావద్దు అనుకోవద్దు. సుఖం వస్తూ ఉంటుంది, అది నిజం కావద్దు. ఈవెంది స్పీల్ పాస్ అవే, ఈవెంది స్పీల్ పాస్ అవే, ఈవెంది స్పీల్ వీళ్ళు పాస్ అవే. మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, ఎప్పుడు అలా ఉంటారనుకోకుండా కాల ప్రభావం అనేది కొట్టుకుపోతుంది. మీరు దుఃఖంగా ఉన్నారనుకోండి ఏదో కారణం చేత, ఆ దుఃఖం కూడా ఎప్పుడు అలా ఉండదు, కాల ప్రవాహం అలా కొట్టుకుపోతుంది. సామ్రాజ్యాలే కొట్టుకుపోతున్నప్పుడు మీకు వచ్చిన ఆ దుఃఖము సంతోషము ఎంతకాలం ఉంటాయి? మొఘల సామ్రాజ్యం లాంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కొట్టుకుపోయినాయి కదా. మేము ఇంతవరకు 10 సంవత్సరాలు పరిపాలించాం, ఇంకో 10 సంవత్సరాల వరకు మాదే పరిపాలన చెప్పిన కాంగ్రెస్ ఏమైంది? అడ్రస్ లేకుండా పోయాం. 13 జిల్లాల్లో ఒక ఎమ్మెల్యే లేడు, కేరఫ్ అడ్రస్ లేకుండా పోయింది. ఒక 10 ఏళ్ళు పరిపాలించాం, ఇంకో 10 సంవత్సరాలు పరిపాలిస్తాం, పరిపాలన మాదే అని చెప్పుకున్నది. 13 జిల్లాల్లో ఒక ఎమ్మెల్యే లేకుండా పోయాడంటే ఏంటి అంటే, పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తింపు లేకుండా పొగరబోతు తన వల్ల 10 ఏళ్ళు పరిపాలించి ఇంకో 10 ఏళ్ళు పరిపాలిస్తాను పొగరబోతు తన వల్ల మాట్లాడితే ఉన్నాయన్నీ పోయినా. ఒకటి జ్ఞాపకించుకోండి మీరు, దేనే ఈశ్వర, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నిర్ణయించేది ఆయనే కానీ మనం కాదు. మీకున్న శత్రువులు మిత్రులు వాళ్ళు కాదు నిర్ణయించేది, వెరీ ఈశ్వర, ఆ ఈశ్వరుడే నిర్ణయిస్తాడు. కర్మ ఫలితం కూడా అంతే, మీరు కర్మ చేసుకోవాలి కూలిగా చేస్తే రాగద్వేషాలు లేకుండా ఇష్టాయిష్టాలు లేకుండా మీరు పనేది మీ పనేది మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఫలితం రావచ్చు రాకపోవచ్చు. ఆ ఫలితం అనేది కంట్రోల్ ఎవరి చేతిలో ఉందంటే ఈశ్వరుడి చేతిలో ఉంది. మీ చేతిలో ఉన్న పని మీరు జాగ్రత్తగా చేయండి, ఈశ్వరుడి చేతిలో ఉన్న పని ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఎప్పుడు కొండ మీద కూర్చోబెట్టాలని నిర్ణయించుకుంటాడు ఈశ్వరుడు. కొండ మీద దీపం పెట్టి ఎవరికి కనపడకుండా మనం చెయ్యగలమా? భగవంతుడే మిమ్మల్ని ముద్రించాలనుకున్నప్పుడు మేము ఆపు చేయగలమా? ఆపు చేస్తే మనకు ఆగుతుందా? ఇప్పుడు గాలివాన వస్తుంది, చెయ్యలు అడ్డం పెడితే గాలివాన ఆగిపోతుందా? ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు ఫేట్. అంశాలు మీరు నువ్వు కర్మపరమునకు కారణమా కారాదం, ఏదో చేస్తే ఏదో ఫలితం వస్తుంది, ఫలితం ఎక్కువ తక్కువ వస్తుంది. దానికి నువ్వు ప్రతి మనిషికి ఒకటి మనిషిని బంధించి రెండు ఒకటి డూయర్షిప్ కర్తృత్వం, ఈ కర్తృత్వం ఒకటి భోక్తృత్వం ఒకటి, ఇది నేను సాధించాను, ఇది కష్టపడి నేను సాధించాను, ఈ మేడ నేను కట్టాను కాబట్టి మేడలో కూర్చొని సుఖపడుతున్నాను. నువ్వెవడురా కట్టానికి నువ్వెవడు, సుఖపడటానికి నువ్వెవడు? అంటే కర్తృత్వం ఉన్న చోట భోక్తృత్వం వచ్చేస్తుంది. ఈ కర్తృత్వం భోక్తృత్వం ఎంతకాలం అయితే జీవుల్లో ఉన్నాయో వాడి తర్వాత ఈ జన్మ మరణ చక్రంలోంచి వాడు ఎన్నడూ బయటికి రాలేడు, 1 కోటి జన్మలు ఎత్తే బయటికి రాలేడు. తర్వాత చిల్లర గొడవలోకి వెళ్ళకుండా మీరు భగవంతుని చేరుకోవటానికి మీకు ఏమైతే లోపల ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలని జాగ్రత్తగా చూసుకుంటూ బయట పరిస్థితులు దానికి అట్లకి ప్రాముఖ్యత లేదు. మీరు లోపల ఉన్నదంతా లోపలే ఉంది. మీకు భగవద్ అనుభవం పొందటానికి, మోక్షాన్ని పొందటానికి, నిర్వాణ పదవి పొందటానికి లోపల ఏం అడ్డొస్తున్నాయో ఏ రాళ్ళు అడ్డొస్తున్నాయో, ఆ రాళ్ళు ఎంత బరువుగా ఉన్నాయో, వాటి తూకం ఏంటో చూసుకుంటూ ఆ హృదయంలో భగవద్ అనుభవం పొందటానికి అడ్డొచ్చే ఆటంకాలని ఎటువంటి స్నేహాలు చేస్తే ఆటంకాలు తొలగిపోతాయో అటువంటి స్నేహాలు చేయటమే సజ్జన సాంగత్యం. చెప్పే వ్యక్తి కూడా చెప్పే వ్యక్తికి అసలు అతను ఏదో చెప్తాడు, ముందు మీ పట్ల అనురాగం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి. వాడు పండితులు అవ్వచ్చు, పండితులు కాకపోవచ్చు, అసలు వినేవాడి పట్ల వాడికి ఆప్యాయత ఉండాలి, వాడు బాగుపడాలని ఆకాంక్ష ఉండాలి. వాడు ఏ రామకృష్ణ పరమహంస అవ్వాలి, ఏ భగవాన్ అవ్వాలి, లేకపోతే ఏదో ఇంకా వాడు ఒక రియలైజ్ ఒక ట్రూత్ని రియలైజ్ చేసే పరిస్థితికి రావాలి వాడు. ఇంకా భౌతికం ఆధ్యాత్మికం అనేది మేము ఎడదీయం. మీరు భౌతికమైన పని కూడా ఆధ్యాత్మిక దృష్టి చూస్తే అలా భౌతికం అనేది లేనదే నేను తెలుస్తుంది మీకు. సరసాలను ఇది భౌతికం ఇది ఆధ్యాత్మికం అని పార్టీలు పెట్టినట్టు విడదీస్తారు. అసలు భౌతికం అనేది లేదు, అసలు ఉన్నదంతా ఆధ్యాత్మికంగా ఉంది, ఉన్నదంతా ఆధ్యాత్మిక భౌతికం లేదు. నేను అదే నిన్న సుధీర్ మండపేట సుధీర్తో చెప్పాను. నిన్న ఎవరో ఇద్దరిని పాలకులు రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి అతను డ్రాప్ చేసి వచ్చాడు, డ్రాప్ చేసి తీసుకొచ్చాను. సుధీర్ వాళ్ళ మండపే అక్కడ పాలకులు రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసాను. ఇది ఏంటిది భౌతికమా? భౌతికమే. నీకు వారిని తీసుకెళ్ళటంలో ఏమైనా డిజైర్ ఉందా, లేకపోతే ఏదైనా ప్రతిఫలం కాంక్షించి వారిని పాలకులు రైల్వే స్టేషన్ తీసుకెళ్ళావా? 100% డిజైర్లెస్గానే తీసుకెళ్ళావు, 100% మోటివ్లెస్గానే తీసుకెళ్ళావు. ఇది భౌతికం కాదు, ఇది ఆధ్యాత్మికం అని చెప్పాను. అలా భౌతికం అనేది లేదు అసలు. ఇలా లోకలు విడదీసుకుంటున్నారు, సబ్జెక్ట్ అవగాహన లేక ఆ లోతులకి ఆ లో ఉదయం యొక్క లోయల్లోకి దిగలేక ఇది భౌతికం ఇది ఆధ్యాత్మికం విడదీసుకుంటున్నారు. కానీ అసలు భౌతికం అనేది లేనది లేదు, డిజైర్లెస్ యాక్షన్. అదే దీన్ని అరవింద్ ఘోష్ గారి భాషలో చెప్పాలంటే ఇది భౌతికమైన ఆధ్యాత్మికమే ఆపర ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. మీరు ఏ పని చేసినా, మీరు భోజనం చేసినా, స్నానం చేసినా, సమాజంలో ప్రవర్తించిన సమాజంతో మీకు మీ ఇంట్లో వ్యక్తులతో అనుబంధం ఉన్నా, సమాజంతో అనుబంధం ఉన్నా, ఇదంతా కూడా ఈశ్వరుడికి ఈ మాట ఈశ్వరుడికి అంకితం. ఈ పని మీరు ఇంటికాడ చేసుకోండి, సమాజపరంగా చేయండి, ఇంటికి చేయండి, ఈ పని ఈశ్వరుడికి అంకితం. మీరు పని చేయండి, ఒక మాట మాట్లాడండి, ఆఫర్ ఫస్ట్ ఆల్ ఎవర్ యాక్షన్స్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. ఈశ్వరుడితో సమానమైన వాడు కానీ ఈశ్వరుడితో కంటే పెద్దవాడు కానీ ఎవడో లేడు. అంచేది మీరు ఏ పని చేసినా ఆ ఈశ్వరుడికి మాట కానీ ఆ చేత కానీ ఇంట్లో బయట కానీ ఇంట్లో పని కానీ సమాజపరంగా మీకున్న అనుబంధంలో వచ్చే పని కానీ ఈశ్వరుడికి అంకిత భావంతో మీరు చెయ్యండి, ఈశ్వరుని స్వరూపం మీరు పొందుతారు. ఇది ఒట్టి మాటలని మీరు అనుకోవద్దు, ఇది ఒట్టి మాటలని మీరు అనుకోవద్దు. మీరు భరించలేనంత హ్యాపీనెస్ అనుభవిస్తారు. ఎవరైనా మాకు శాంతి లేదండి, శాంతి లేదు, శాంతి లేదన్నారు. చదువుకున్న వాళ్ళంతే, చదువు లేని వాళ్ళంతే, ధనవంతులంతే ధనం లేని వాళ్ళంతే మాకు శాంతి లేదు, శాంతి లేదు. శాంతి మీ శిరస్సు మీద వర్షించడానికి సిద్ధంగా ఉందని మీకు తెలియటం లేదు. శాంతి వర్షిస్తుంది కానీ అది మీకు తెలియటం లేదు, తెలియటం లేదు. వెయిట్ అనేసి కొంచెం కాలయాపన అవుతుంది. మిమ్మల్ని కూడా ఎవరైనా ప్రశ్న అడిగితే మీకు ఏం చెప్పాలో తొయ్యకపోతే ఆలోచన ఉండనాలి. నో అని చెప్పడానికి వీలు లేదు, ఎస్ అని చెప్పడానికి వీలు లేదనుకోండి, ఆలోచన ఉండనాలి. అంటే పరిస్థితి అక్కడ అలా వచ్చింది అనుకోండి, ఎస్ అనడానికి వీలు లేదు, నో అని చెప్పడానికి వీలు లేదు, అప్పుడు ఏమన్నారు? ఆలోచన ఉందన్నారు. లేదా ఇంకో మాట చెప్పవచ్చు, ఏమంటే మీకు సమాధానం చెప్పడానికి మాకు కొంత టైం కావాలి, వెయిట్ అండ్ స్టే. మేము టైం తీసుకోకుండా మీకు సమాధానం చెప్పకూడదు, చెప్పనే మేము ఆలోచించుకోవాలి. మీరు సమస్య ఇక్కడ ఇచ్చారే దాన్ని ఆలోచించుకుని కానీ మేము సమాధానం చెప్పలేమని చెప్పలేము. అంటే అది ప్రశాంతంగానే చెప్పుకోవచ్చు, ఆ విషయం కామగానే చెప్పవచ్చు, కూల్గానే చెప్పవచ్చు. తర్వాత మాట కూడా మనం మాట్లాడే మాట కూడా సౌమ్యంగా ఉండాలి. మన మాట మాట్లాడకూడదు, మన మాట కూడా సౌమ్యంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. మాట సాఫ్ట్గా ఉండాలి, కూల్గా ఉండాలి. మీ మాటలో సరస్వతీదేవి నాట్యం చేస్తూ ఉండాలి. మీకు అందరికీ లక్ష్మీదేవి అంటే ఇష్టంగా ఉంది కానీ సరస్వతీదేవి అంటే అంత ఇష్టంగా లేదేమో. కానీ ఒక విషయం మీకు తెలియదు, సరస్వతీదేవి లక్ష్మీదేవిని తీసుకొస్తుంది. మీకు లక్ష్మీదేవి అంటే ఇష్టం కాదు, సరస్వతి అంటే ఇష్టం లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని కూడా జుట్టు పట్టుకుని లాక్కొస్తున్నాను సంగతి మీరు మర్చిపోకండి. అంటే సరస్వతీదేవిని మీరు తక్కువ అంతనా చేద్దని మీకు చెబుతున్నాను నేను. అయితే నీవు కర్మఫలమునకు కారణము కారాదు. నేను అది సాధించానని ఈ ముసలోళ్ళ దగ్గర అదే కూడా ఉండదు. ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అది సాధించానండి, ఇది సాధించాను, అది సాధించాను, ఇది సాధించాను. అక్కడ 20 ఎకరం కొన్నానంటాడు, ఇక్కడ 30 ఎకరం కొని ఇడు కొన్నాడు. అంటే దానివల్ల ఏమిటంటే లోపల అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది, అహంకారం పెరుగుతూ ఉంటుంది, రాబోయే జన్మలు పెరుగుతూ ఉంటాయి. 10 జన్మ ఇలా కూర్చొని ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే 10 జన్మలు రావాల్సిన 1000 జన్మలు వస్తాయి. అంటే నేను అది సాధించాను, ఇది సాధించానంటే నీకు తెలియకుండా నీ అహంభావం గ్లోరిఫై అవుతుంది. అది నీకు తెలియదు, అది నీకు తెలియదు కాదు. మాటలో కానీ, చేతలో కానీ, ఆలోచనలో కానీ నువ్వు కనపడకూడదు. మాటలో కనపడకూడదు, నువ్వు దొరకకూడదు. అసలు దొరికేస్తున్నారు మీరు. మాటలో మీరు కనపడకూడదు, చేతలో మీరు కనపడకూడదు, ఆలోచనలో అలా కనప మీరు ఆ వ్యక్తి దొరకకూడదు అక్కడ అసలు. అలా మీరు సాధన అలా ప్రాక్టీస్ చేయాలి, అలా సాధన అలా ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది పనేమో చిన్న చేసింది, ఐసే నేను చేశాను, నేనే చేశాను. ఈ కొంతమందికి అలవాటు అంటే ఐసే. పూర్వం పోడూరులో రాజుగారు ఉండేవారు, ప్రజలందరికీ అక్కడ ఒక్కడే ఉంటాడు. ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు పొలం వెళ్ళరా అంటే అది ఒక హ్యాబిట్, అది గర్వం కాదు, అది గర్వం కాదు, అది ఒక అలవాటు. అక్కడ మనిషి ఒక్కడే ఉంటాడు. ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు వెంటనే పొలం వెళ్ళి వచ్చాయి. ప్రజలు ఎవరో ఉంటారు అక్కడ, ఒక్కడే ఉంటాడు, అది హ్యాబిట్. అది ఏంటది? అది ఒక అలవాటు. ఏంటండి అది? ఒక అలవాట్లు అంటే మనిషి యొక్క జీవితం అంతా అలవాట్లు సమూహం. ఇది అలవాట్ల సమూహం. మీరు ఈశ్వరానుగ్రహం కనుక ఉంటే అలవాట్లు నెమ్మదిగా జారిపోతాయి. అసలు మీకు కూడా అలవాటు విడిచిపెట్టాలన్న సంకల్ప తలంపు కొంచెం ఉంటే, నామమాత్రం ఉంటే, ఈశ్వరుని దయ ఉంటే, పెద్ద బండరాళ్ళంత బరువు ఉన్న అలవాట్లు నీకున్నా రాలిపోతాయి. అసలు ఏమండి, హృదయంలో అంతర్యామి ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. లోకాన్ని చూసేయండి, ఈశ్వరుడు ఉన్నాడని తెలుస్తుంది. ఈ ఈశ్వరుడే లేకపోతే ఎంత అడ్మినిస్ట్రేషన్ అలాగే ఇదంతానే. ఒక బ్రహ్మ పదార్థం అంటూ లేకపోతే సృష్టిని ఎవడు నడిపిస్తున్నాడు? మీరు మీరు నడిపిస్తున్నారంటే ఎవరో యజమాని ఉండాలి కదా. ఒక బ్రహ్మ పదార్థం లేకపోతే సృష్టిని ఎవరు నడిపిస్తున్నారు అనే చిన్న విషయం కూడా చాలామందికి అర్థం అవటాలి. అదేంటనే భగవాన్ అడిగితే అలవాట్ల యొక్క వేగం అని చెప్పాడు. ఇప్పుడు సారా ఉందనుకోండి, వాడు సారా తాగుతూ ఉంటాడు, తాగినా పర్లేదు, మహాత్మా గాంధీ గారు నా కాళ్ళ కింద బలాదూర్ అంటాడు. మహాత్మా గాంధీ గారు నా కాళ్ళ కింద బలాదూర్ అంటాడు. ఏంటండి తెలియదు కదా అడికి, అంటే ఈ సెన్స్ పోతుంది, బ్రెయిన్లో సెన్స్ ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు కూడా సెన్స్ ఉండాలి. అంటే మనం మాట్లాడేటప్పుడు సెన్సులు ఏదనుకోండి, ఏదో తేడా ఉంది, మన బుర్రలో తేడా ఉంది. వాడు తాగినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్న సెన్స్ పోతుంది అడికి. అంటే మహాత్మా గాంధీ కూడా నా బలాదూరు రా అంటాడు, వాడు నా కాళ్ళ కింద బలాదూరు అంటాడు. అది తెలుసు అంటున్నాడా తెలియక అంటున్నాడంటే సెన్స్ పోయింది అడికి. వాడికి ఏంటంటే ఇటువంటి మాటలు మనం భుజాన్ని తెరపకూడదు. అంటే ఇందులో రహస్యం ఉంది. ఎవరు అన్నారనుకోండి, ఎవడో తాగి ఎలా అన్నాడు అనుకోండి, మహాత్మా గాంధీ అన్న, మీరు ఎక్కడ రిపీట్ చేయకండి ఈ మాట. వాడు అన్నాడని రిపీట్ చేయకూడదు. మీరు అలా రిపీట్ చేయడం మొదలెడితే మీకు కూడా అలవాటు అయిపోతుంది. రిపీట్ చేయకూడదు. మీరు అలా ఎలా ఎవడో అన్నాడని సెన్సలేని వాడు అన్నాడని సెన్స్ ఉన్న నువ్వు ఎందుకు రిపీట్ చేయాలది? సబ్జెక్ట్ ఏంటంటే సెన్సలేని వాడు ఎవడో, వివేకం లేని వాడు ఎవడో ఒక మాట అంటే వివేకవంతుడైన నువ్వు అది రిపీట్ ఎందుకు రిపీట్ చేయాలి అంటే నీలో కూడా పాడు బుద్ధి ఉందని అర్థం. నీకు కూడా నీలో పాడు బుద్ధి లేకపోతే ఎందుకు రిపీట్ చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అంచేత నువ్వు నీ పని ఏదో నువ్వు చూసుకో. ఫలితం తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, అసలు రాకపోవచ్చు. అసలు రాకపోవచ్చు. అసలు రాకుంటే ఎప్పుడు ఉండదు, దాన్ని పోస్ట్ పోయిన్ చేస్తాడు ఒకసారి. అంటే నేను టెస్ట్లో పెట్టడానికి ఒకసారి పోస్ట్ పోయిన్ చేస్తూ ఉంటాడు. అది అంటే అది ఫలితం రాకుండా ఉండదు, కానీ పోస్ట్ పోయిన్ చేస్తూ ఉంటాడు. అది అంచట్లా నీకు కర్మ ఫలితం రాలేదు నీకు అనే ఉద్దేశం మీద నీ చేయవలసిన డ్యూటీలో మీ ఇంటికాడ కానీ, సమాజపరంగా కానీ, దైవపరంగా కానీ నువ్వు చేయవలసినటువంటి బాధ్యతలు, అంటే నువ్వు చేయవలసినటువంటి కర్మకాండ, అంటే నువ్వు ఇంట్లో ఏ కర్మ చేయాలి, సమాజపరంగా ఎందుకు ఎంతవరకు మనం ఉపయోగపడాలి, అంటే సమాజం కూడా మనకు ఎంతో కొంత ఉపయోగపడింది, చదువు చెప్పించింది, ఏదో చెప్పింది, బళ్ళోకి వెళ్ళాం, కాలేజీకి వెళ్ళాం, ఏదో చేశాం. మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎంతో కొంత ఉపయోగపడ్డారు, మనకి చిన్నప్పుడు ఉపయోగపడ్డారు కదా మరి. అంచేత కుటుంబ పరంగా, సమాజ పరంగా మనం చేయవలసిన డ్యూటీ విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. అంటే అక్కడ డిజైర్ లేకుండా కనుక చేస్తే, డిజైర్ లేకుండా కనుక చేస్తే నీకు ఇది ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కదా. అసలు ఈశ్వరానుగ్రహం నీకు కలగాలి కానీ నీకు మోక్షం ఏం చేపు వస్తుంది, ఆ క్షణంలో వచ్చేస్తుంది. అంటే ఈశ్వరుని దయ నీకు కలగాలి కానీ ఎంత వస్తుంది, నీకు భరించలేనంత హ్యాపీనెస్ మీరు పొందుతారు. ఏంటి నాన్నగారు ఏంటి భరించలేనంత హ్యాపీనెస్? అన్బేరబుల్ హ్యాపీనెస్. మీరు భరించలేనంత హ్యాపీనెస్ పొందుతున్నారు అన్నారు. ఏంటి నాన్నగారి మాట ఏంటి అది నాన్నగారికి కూడా సెన్స్ లేదేమో, లేకపోతే ఈ భరించలేనని హ్యాపీనెస్ పొందుతున్నారు పొందుతున్నారంటే మీకు కూడా తెలుస్తుంది కొద్ది కాలంలో, అంటే సుమారు కొన్ని నెలల్లోనే మీరు మారు మనస్సు ఎలా పొందుతారు, మీకున్న శాంతి ఎలా కలుగుతుందో, మీకు అంటే మీకు ఆ సుఖానుభవం ఎలా కలుగుతుందో. అంటే ఇప్పుడు మీరు అనేటప్పటికీ ఇప్పుడు దేహం మీ మనస్సు మీకు స్వరూపంగా ఎలా వ్యక్తం అవుతుందో, మీ దేహం మీకు స్వరూపంగా ఎలా వ్యక్తం అవుతుందో, అలాగే శాంతి సుఖము చావు లేని సద్వస్తువు మీకు మీ మనస్సు ఎంత మీది, మీ మనస్సు అనేటప్పటికీ నేనే అనే ఆ మనస్సు తాలూకు ఆ మనస్సు నేనైనటువంటి భావనతో మీకు ఎలా వ్యక్తం అవుతుందో, ఆ సుఖమే మీరు, ఆ శాంతిమే మీరు, అది మీకు స్వరూపంగా సుఖం కానీ శాంతి కానీ ఏదో పరాయి వస్తువుగా కింద కాకుండా మీ స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అది అందరూ మీరు మీ అనుభవంలో మీరు చూస్తారు, మీ అనుభవంలో మీరు చూస్తారు. కంగారు పడకండి, ఇవన్నీ ఒట్టి మాటలు ఏం కాదు, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్యూరిటీ అంతే, ప్రాక్టీస్ ప్యూరిటీ, ప్రాక్టీస్ ప్యూరిటీ. వీలైతే ప్రాక్టీస్ చారిటీ, అందరికీ సాధ్యం కాదు ఇది. ప్యూరిటీ అనేది అందరికీ సాధ్యమే, ప్రాక్టీస్ ప్యూరిటీ. మీకు అవకాశం ఉన్నాళ్ళు అయితే ప్రాక్టీస్ చారిటీ. అట్లనే కర్మలను చేయటం మానరాదు. అంటే మీ పని మీరు చేసిపోండి. కొంతమంది ఏమంటారంటే మేము కష్టపడి పని చేస్తున్నామంటే ఇంట్లో గుర్తింపులు లేవని తినేసి పోతున్నారు, వాడు చుట్టం కింద తినేసి పోతున్నారు, వాళ్ళు చుట్టాలో తిరిగి ఇంట్లో వాళ్ళు తిరిగి తినేసి పోతున్నారు అని కొంతమంది అంటారు. అంటే గుర్తింపు లేదని కష్టానికి, అది కొంతమందికి గుర్తింపు అలవాటు లేదు, వాళ్ళకి ఆ వివేకం లేదు, ఆ గుడ్నెస్ కూడా లేదు, ఆ విజడంబ లేదు వాళ్ళకి. అంచేత వాళ్ళకి విజడంబ లేదని మనం విజడంబ లేకుండా ఎందుకు ఉండాలి? వాళ్ళకి తలకాయ లేదని మనం తలకాయ లేకుండా ఎందుకు ఉండాలి? ఇది ఇంట్లో వాళ్ళు చాలామంది అనుకుంటారు, ఏమన్నా మేము కష్టపడుతున్నామని గుర్తింపులు లేవని. అది రైట్, ఆ మాట రైట్. అంటే గుర్తింపులు లేకపోయినా ఈశ్వరుడు గుర్తిస్తున్నాడు మిమ్మల్ని. మీకు మార్కులు వేసేవాడు గుర్తింపు, మిమ్మల్ని మార్కులు వేసేవాడు ఈశ్వరుడు, మిమ్మల్ని స్వర్గలోకంలోకి తీసుకెళ్ళేవాడు ఈశ్వరుడు, వైకుంఠంలోకి తీసుకెళ్ళేవాడు ఈశ్వరుడు, ఆధ్యాత్మిక ఉన్నత స్థితి స్పిరిచువల్ స్టేటస్ ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఇంట్లో ఉన్నటువంటి నరులు గుర్తిస్తే ఏమిటి, గుర్తించబోతే ఏమిటి? మీకు వాళ్ళు గుర్తి మీకు తెలియటం లేదు. వాళ్ళు గుర్తించడం వల్ల మీకు కలిసి వచ్చేది ఏమి లేదు, వాళ్ళు గుర్తించకపోవడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు. కానీ మీ అహంకార ఈగో సెన్స్ ఏం చేస్తానంటే వాళ్ళు గుర్తిస్తే బాగుండం, వాళ్ళు గుర్తిస్తే బాగుండం, గుర్తించకపోవటం మంచిది. వాళ్ళు ఎక్కువ గుర్తిస్తున్నారనుకోండి మీకు మోహం పెరుగుతుంది. మోహము తిప్పి నీ మోహము నరిచి నా మోహము చేరద అరుణాచల. మీరు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చాలా తప్పుగా గుర్తిస్తున్నారు, మీరు కాస్తే కాఫీ నువ్వే ఖాళీ చేసినా ఎవరో కాయలు రా అంటూ ఉండదు. మీ ఆయన అంటాడు ఎప్పుడన్నాను, మీ కాఫీ నువ్వు ఎవరికైనా చేసినా నీతోడు సమానంగా ఎవరు కాఫీ కాయలేరు, మజ్జిగ నువ్వే బాగా తయారు చేస్తావు, నీతోడు సమానంగా మజ్జిగ ఎవరు తయారు. ఆ బయటికి వెళ్ళి ఏమంటారు, అలా అన్నా పోతే అన్నా బెటర్ అన్నా అందుకన్నా అలా అని చెప్పబోదు కాదు. అది నీ మీద గౌరవం కాదు, ఏమంటే అలా అన్నా పోతే కూడు ఉండదు అన్న ఇలా అలా చెబుతున్నాను. ఎందుకు చెప్పండి ఈ మాటలు, అది ఈ మాటలు ఎందుకు అసలు? మజ్జిగ కాస్తే మీరే కాయాలట. అంటే ఇదంతా యూస్లెస్ ట్రాక్. ఎందుకు చెబుతున్నానంటే ఈ యూస్లెస్ ట్రాక్కే మీరు వ్యక్తి భావన పెంచుకుంటున్నారు. ఇదంతా యూస్లెస్ ట్రాక్కే, దీనివల్ల ఏమంటుంది, మీరు వ్యక్తి భావన పెంచుకుంటారు అనవసరం. వాళ్ళు మనల్ని పొగడతలు ముంచిన లేకపోతే పొగడత చెయ్యకపోయినా విమర్శించిన అన్న అనవసరం మనకి. యు మస్ట్ బీ అబవ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ పొగడతలకి విమర్శలకి మనం అతీతంగా ఉంటే బాగుపడతాం, కానీ లేకపోతే కుంగిపోతాం. ఎవరికో తెలియలేదు, వాడు తెలివిలేని మాటలు మాట్లాడుతున్నాడు. వాడి స్థాయికి నువ్వు పడిపోయి నువ్వు కూడా తెలివితేటలు లేకుండా ఇంతకు మాట్లాడాలి. ఇది చదువుకోవటం వల్ల రాదు, ఇది కామన్ సెన్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలు చదువుకోవటం వల్ల రాదు, దేనివల్ల వస్తుంది? కామన్ సెన్స్ వల్ల వస్తుంది. ఈ లోకులు మాటలో మీరేం పడ్డ లోకులు కాకులు, లోకులకి ఏం పేరు ఉంది? లోకులు కాకులు. లోకులు ఎంత విచిత్రంగా ఉంటారంటే, మీరు ధనవంతులు కాదనుకోండి, మిమ్మల్ని చాలా లోకుగా ఆక్షేపణగా చూస్తారు. మీరు ధనవంతులు కాదనుకోండి, మిమ్మల్ని చాలా ఆక్షేపణంగా చూస్తారు. మీరు ధనవంతులు అయిపోయారనుకోండి, అప్పుడు అసూయగా చూస్తారు. వీళ్ళ మాటలు పుచ్చుకొని మీరు ఊరేగుతారా? ఇటువంటి వాళ్ళు మాటలు పుచ్చుకుని ఊరేగుతారా? మీరు మీరు ధనవంతులైతే మీ మీద అసూయ పడతారు. మీరు ధనవంతులు కాదు పేదవారు అనుకోండి, మిమ్మల్ని చూసి ఆక్షేపిస్తారు. అది అనవసరం మనకి, ఇది అనవసరం. ఆక్షేపణ మనల్ని ముట్టుకోకూడదు. ఇక్కడ మన ఆక్షేపణ మన మనసును ముట్టుకోకూడదు. ఈ అసూయ మనల్ని ముట్టుకు, రెండు చెడ్డే. ఇదంతా ఇవన్నీ కూడా మన హృదయానికి తాకకుండా చూసుకోవాలి, టచ్ చేయకూడదు. ఇవన్నీ మన హృదయానికి టచ్ చేయకూడదు. తర్వాత పనులు అవుతూ ఉంటాయి. ఈ కొంతమంది మాకు మోక్షం ఎప్పుడుకి వస్తుందండి అలా అడుగుతూ ఉంటారు. మాకు సిద్ధి ఎప్పుడు కలుగుతుందండి అలా అడగకూడదు. అలా అడగకూడదు అంటే చేతులు ఉన్న పని చేసుకుంటూ వెళ్ళటం, అంటే మోక్షం మీరు సాధన చేసుకుంటూ వెళ్ళటం ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి భగవంతుడు నిర్ణయించుకుంటాడు. మీరు ఒంటరిగా కూర్చుని ఎక్కడ సాధనకి ఇచ్చేస్తాడు. మనకు లాభం లేదు, మనకు రాదు, మనకి శాలివేషన్ రాదు అంట. ఏదో కష్టపడుతున్నాం, శాలివేషన్ రాదు అలా అనుకోవద్దు. శాలివేషన్ వస్తుందని అనుకోవద్దు, రాదని అనుకోవద్దు. అది మోక్షం అనేది వస్తుందని అనుకోవద్దు. మోక్షం అంటే అజ్ఞానంలోంచి విడుదల. అది వస్తుందని అనుకోవద్దు, రాదని అనుకోవద్దు. ఊరికే లైన్లో ఉండండి. అది కృషి ఎఫర్ట్ చేస్తాను, మేక్ ఎఫర్ట్ చేస్తా ఉండండి. అది ఏం ఊహించుకోవద్దు, ఇమాజినేషన్ వద్దు. ఊరికి అలా ఉండండి. మీ పని మీరు చేయవలసిన డ్యూటీ చేస్తూ ఉండండి. మోక్షం వస్తున్నారా, అదే సిద్ధి కలుగుతున్నారా, ఇదనే ఊహల్లోకి వెళ్ళకండి. ఎప్పుడు ఒక రోజునే ఇక్కడ గ్రంథి ఒకటి ఉంది, ఇక్కడ ఈ బ్రెయిన్లోంచి ఇది సహస్రారం అంటారు, ఈ స్పిరిచువల్ హార్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో బ్లడ్ని పంప్ చేసే హార్ట్ ఉంటుంది లెఫ్ట్ సైడు. ఈ రైట్ సైడు పూర్వజన్మలో మీరు చేసినటువంటి కర్మవాసంలో ఇంకా మనం చేసే మనం మాట్లాడే మాటలు, అంటే ఈ కర్మవాసనని ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హార్ట్ బ్లడ్ని పంపు చేస్తుంది, ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి హార్ట్ కర్మవాసనలు ఉంటాయి అక్కడ. అంటే మన అనేక కర్మలు చేసి ఉంటాం పూర్వజన్మలో. ఆ కర్మలన్నీ చేసిన కర్మంతా వాసన కింద పడి ఈ రైట్ సైడ్ హార్ట్లో స్టోర్లో పడి ఉంటాయి. అవి ఉన్నాయా లేదంటే మనకు తెలియదు, చాలా ఉంటాయి. అది తెలియదు మనకి ఉన్నాయి. అదే అయితే ఇక్కడ చట్టం ఒకటి ఉంది, నీకు తెలియనిస్తాడు. నీకు ఆ హృదయంలో దాగి ఉంటాయి, సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఒకసారి నీకు బ్రెయిన్లోకి రాణిస్తాడు, నీ మెదడులోకి. అంటే సినిమా తెర మీద బొమ్మ వచ్చినట్టు నీకు అది నీ లోపల అణుమాత్రంగా ఉన్న వాసన ఈ మెదడులోకి వస్తుంది, వచ్చి నీకు కనిపిస్తుంది. అప్పుడు దాకా నీకు తెలియదు పలానా వాసన నాకు ఉందని. అప్పుడు దాకా నీకు తెలియదు పలానా వాసన నాకు ఉందని నీకు తెలియదు. అంటే చట్టం ఏంటంటే వాసన నీకు చూపిస్తాడు. వాసన ఎంతవరకు తట్టుకోగలుగుతున్నప్పుడు నువ్వు చూస్తాడు. తట్టుకోలేకపోతే వెనక్కి కొంచెం లాగుతాడు. తట్టుకోగలిగితే దాన్ని బయటికి, నువ్వు తట్టుకుంటే బయటికి లాగి దాన్ని భరం చేసేస్తాడు. మొత్తం వాసనాశూన్యం అయ్యాక, వాసనాక్షయం అయ్యాక ఈ సహస్రరాణి ఈ లెఫ్ట్ రైట్ హార్ట్లోకి, అంటే తల వెంట్రిక్ అంటే ఇంకా 1000 రెట్లు సన్నంగా ఉంటుంది అది. దాన్ని అమృతనాడు అంటాడు. సడన్గా అది ఓపెన్ చేస్తాడు. ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? అది నువ్వు ఓపెన్ చేసుకోలేవు. అప్పుడు నీకు ఈ హృదయంలో ఉన్న సుఖం, అంటే హృదయంలో ఏదైతే ఉందో, ఏ శాంతి అయితే, ఏ ఆనందం అయితే, ఏ ముగింపు లేని సుఖం అయితే హృదయంలో ఉందో, అది సడన్గా మెదడులోకి పొంగి వస్తుంది. అయితే అది ఓపెన్ చేయటం అంటే మనం ఓపెన్ చేసుకోలేము. అది భగవంతుడు ఓపెన్ చేయరు, కానీ అది మనం ఏదో తినపెట్టి ఓపెన్ చేసినట్టు తాళం చేయి ఇలా తిప్పినట్టు అది ఓపెన్ చేయడం. అది మీకు అందరికీ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు అవుతుందని ఎదురు చూడకండి. అది ఓపెన్ అయినప్పుడు మీ హృదయం మెదడు ఒకటి అయిపోతుంది. ఎందుకు ఒకటి అయిపోతుంది అంటే ఇక్కడున్న శాంతి వచ్చి మెదడు ముంచేస్తుంది, రెండుకి బోనస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏదో ఉందో అక్కడ ఇక్కడికి అది వచ్చేస్తుంది. అప్పుడు సృష్టి కూడా మీకు దైవంగానే కనిపిస్తుంది, కానీ సృష్టి సృష్టిగా కనపడదు. సృష్టి కూడా మీకు దైవంగానే కనిపిస్తుంది, కానీ సృష్టి సృష్టిగా కనపడదు. అంచేత ఇక్కడ ఎక్కడున్నాం మనం? యోగస్థ కురి కర్మాణి సంగం చక్త్వ ధనంజయ సిజ్జ సిజ్జోహ సమోస భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అంచేత నువ్వు యోగ నిమగ్నడవై యోగివై లోపల బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్రెయిన్ ఎప్పుడు లోపల బ్రెయిన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉండాలంటే రాగద్వేషాలు ఉండకూడదు. మీరు సుఖపడాలంటే ఎప్పుడో రియలైజ్ చేసిన దాకా అడక్కర్లేదు. మీకు రాగద్వేషాలు లేకపోయినా సుఖపడతారు. మరి ఏం చూస్తావయ్యా? బుద్ధుడు అంటాడు, నాకు రిపీటెడ్గా జ్ఞాపకం వస్తుంది, ఈ ప్రపంచంలో ఎక్కడికెళతావు నువ్వు? ఎక్కడ ఏముంది? ఏ దేశంలో ఏముంది? ఎవరింటికి అడగమని రాగద్వేషాలు తప్పించి, ఇష్టాలు అయిష్టాలు తప్పించి, ఈ ప్రపంచంలో ఏ దేశం వెళతావు నువ్వు? ఇప్పుడు ఏ దేశం వెళితే మటుకు ఏముంది? ఎవరింటికాడ చూసినా ఇష్టాలు అయిష్టాలు రాగాలు ద్వేషాలు తప్పించి ఇంకోటి ఏదైనా ఉందా చూడటానికి? ఉంటే చెప్పండి. ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, ఉంటే చెప్పమంటున్నాడు బుద్ధుడు. ఎవరింటికి వెళ్ళినా ఇష్టాలు అయిష్టాలే, ఎవరింటికి వెళ్ళినా ఇష్టాలు అయిష్టాలు రాగద్వేషాలే. అంచేది నువ్వేం చేస్తావంటే, అంచేది యోగంలో ఉండు. యోగంలో అంటే ధ్యానం చేసిన వాడికి యోగ స్థితి వస్తుంది, ధ్యానం చేసేవాడికి యోగ స్థితి వస్తుంది. ధ్యానం ఎందుకు చేయాలి అంటే శాంతి కోసం చెయ్యాలని. ధ్యానం చేయాలంటే ధ్యానం చేయమంటారు చాలామంది, జపం చేయమంటారు. ఏంటి ధ్యానం చేయమంటారు, తర్వాత ఏంటి జపం చేయమని. జపం చేయండి, జపధ్యానములు చేయండి, మీకు శాంతి కలుగుతుంది అని చెప్తారు మామూలుగా. నాకు జపధ్యానములు చేయకుండానే శాంతి కలుగుతాం. దత్తుడు మొలాన మేము జపాలు ఏం ధ్యానాలు చేయటం లేదు. నేను ఎప్పుడన్నా ధ్యానం చేయటం చూసారా మీరు ఎవరైనా? నేను ఇంటికాడ ఎప్పుడన్నా ధ్యానం జపం చేయటం జపం అంటే ఈ జపధ్యానములలో మైండ్ ఎన్నవాళ్ళు అవుతుంది. జపం చేయాలంటే అక్కడ మైండ్ ఉండాలి, ధ్యానం చేయాలంటే అక్కడ మైండ్ ఉండాలి. జపం చేసేది ఎవరు? మైండ్. ధ్యానం చేసేది ఎవరు? మైండ్. విచారణ చేసేది ఎవరు? మైండ్. దాన్ని తీసుకెళ్ళి పక్కన పెడితే గొడవ వదిలిపోతుంది. ఆ తంటాలు మారి, అదే ఇది తంటాలు మారి. ఏది మైండే తంటాలు మారి, మైండ్ తంటాలు మారి. ఇప్పుడు జపము ధ్యానము చేసి మనసు మన ఎవరు చేస్తున్నారు? మనసే చేస్తుంది. మనసుని చేసి నువ్వు చచ్చిపోయిన అడిగితే చచ్చిపోతుందండి. జపం చేసి మనసుని అడుగుతున్నావు నువ్వు చచ్చిపోవని, మరి దాంతో కదా చేస్తాడ. ధ్యానం చేసి ఎవరిని అడుగుతున్నావు? నువ్వు చచ్చిపోవని మనసుని అడుగుతున్నావు. అది చచ్చిపోతుందండి. మరి మీ ఇంట్లో కూడా ఎప్పుడన్నా పేచీలు వచ్చినప్పుడు చచ్చిపో అంటారు, చచ్చిపోతారండి. మనసు చచ్చిపోతుందండి. జపం చేసి నువ్వు చచ్చిపోవని అడగటం, ధ్యానం చేసి నువ్వు చచ్చిపోవని అడగటం, విచారణ చేసి నువ్వు చచ్చిపోవని అడగటం ఏమండి, అది చచ్చిపోతున్నది అది అసలు దాన్ని పక్కన పెట్టేస్తే దాని అది మన గొడవల్లో కలర్ చేసుకోకుండా చూస్తే ఏదండి, మనస్సును మన గొడవల్లో కలర్ చేసుకుని నువ్వు సైతానవు, నువ్వు ఏంటి నువ్వు సైతానవు, నువ్వు బయట వాళ్ళు ఎవరు నన్ను పాడు చేయటం లేదు నువ్వే పాడు చేస్తున్నావు, నువ్వు శనిగాడు, నువ్వు నా గొడవల్లో కలర్ చేసుకోవద్దు. ఒకవేళ మీ గొడవల్లో మనసు కలర్ చేసుకుంటా అంటే తెలుస్తూ ఉంటుంది నాకు, దాని మాట వినకుండా ఉంటుంది అదే చచ్చిపోతుంది గొడవలు పోతుంది. ఈ జపాలు చేస్తాడు దాని గౌరవం మళ్ళీ గౌరవం పెరుగుతుంది అనుకుంటుంది, మళ్ళీ గౌరవిస్తున్నారు బాగానే అనుకుంటుంది. అంటే ఈ జపాలు అలవాటైన వాళ్ళు చేసుకోండి, నేను చెప్పేది అది ఉంది, అది అలాగే జపం చేసే దాన్ని తొలగిందా అని అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోండి, అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోండి. దేర్ ఈజ్ నో మైండ్ ఇఫ్ ద ట్రూత్ ఈజ్ రియలైజ్. నీ మనస్సు అంతర్ముఖం అయితే, నీ హృదయంలో నువ్వు ఉండగలిగితే, నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి మనస్సు ఎక్కడ ఉంది భయ్యా? నీ హృదయంలో నువ్వు ఉండగలిగితే నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి నీ మనస్సు ఎక్కడుంది? అది మైండ్ అనేది లేనే లేదు. మనస్సు అనేది నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో అంతర్యామి నువ్వు గ్రహించావో, అంతర్యామి చోటి ఇప్పుడు శరీరంతో ఎలా తాదాత్యం పొందుతున్నావో, లోపల మనస్సుతో ఏ విధంగా అయితే లోపల అంతర్యామి చోటి తాదాత్మ్యం ఎప్పుడైతే పొందుతున్నావో, నీకు మనస్సు అంటూ ఒకటి లేదు నిగ్రహించుకోవటానికి. ఆ రాముడు అరణ్యానికి మండోజరి పంపేసింది కదా, మండోజరి అన్నది దాని పేరు ఏం పేరు ఎవరు? మండోజరి అంటే రావణాసుడి భార్య, ఆవిడ జ్ఞాని, ఆవిడ ఆవిడ కాదు. ఇప్పుడు నేను చెప్పి ఏంది మందర, ఈ మందర ఈ మందర సరిగ్గా ఈ గొడవలన్నీ అయిపోయినాయి, అయిపోయిన తర్వాత మందర కనిపించింది బడతడికి. ఈ గొడవలన్నీ ఈ రామాయణం గొడవలన్నింటికి తెచ్చిపెట్టుకుంది, ఈ పేచీలు పెట్టింది, కుటుంబానికి నిప్పు పెట్టింది, సుఖంగా ఉన్న కుటుంబాన్ని దుఃఖంలో పెట్టింది, శాంతిలో ఉన్న కుటుంబాన్ని అశాంతిలో పెట్టింది. ఏముండే ఏముండా మందరే ఇదే పెట్టింది. ఇది ఉపనిషత్తు తప్పు. మొండంటే ఏంటి అనుకోకుండా, ఒక ఉపనిషత్తు పేరే ఉంది మొండ ఉపనిషత్తు అని. మొండ అంటే గొరిగించుకోవటం, మనస్సును ఎలా గొరిగించుకోవాలో ఒక ఉపనిషత్తులు చెప్పాడు, ఆ ఉపనిషత్తు పేరు మొండ ఉపనిషత్తు. అంచేది ఇది ఇదే అశాంతికి. దశరథ రాజు కుటుంబంలో, దశరథ మహారాజు కుటుంబంలో ఈ అశాంతి తీసుకొచ్చింది, ఈ మొండ ఇదంతా చేసిందని ఆవిడ్ని హింస పెట్టడానికి సిద్ధం అవుతాడు. ఎవరు ఎవరు భరతుడు. అప్పుడు కౌశల్య దగ్గర ఉంది, ఏంటి కౌశల్య దగ్గర ఉంది, నువ్వు ఇప్పుడు భరతుడు భరత నువ్వు ఆ మందర స్థాయిలోకి దిగిపోతావా? ఆ మందర ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోకి దిగిపోతావా? అది ఏ చైతన్య స్థాయిలో ఉంది? ఆ స్థాయిలో నువ్వు కూడా పడిపోతావా? దాని పొమ్మంటే విరిపోతుంది కదా, దాని స్థాయిలో ఉంటాం ఇందుకు మనం. అది ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోకి నువ్వు కూడా దిగిపోతావా? ఇది ఎవరు చెప్పారు? కౌశల్యుడు భరతుడితో చెప్పింది. అంటే భరతుడు ఉద్రేకం ఎమోషన్ గురయ్యాడు, అంటే ఎమోషన్కి గురయ్యాడు. తర్వాత భగవద్గీతలో ఒకటి ఏం చెప్పానంటే, మీకు కోపం వచ్చినప్పుడు చూసుకోమన్నాడు. మీకు కోపాలు చేసుకుంటారు కదా, మీరు ఎక్కువ కోపాలు చేసుకుంటున్నారా? ఎవరో మాట్లాడటం కోపాలు రాయేమో. మీరు కోపాలు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ బుద్ధిలో ఉన్న తెలివితేటలు తగ్గిపోతాయి. వివేకం ఉంటుంది కదా, ఇది మంచి, ఇది మంచిది కాదు ఆలోచించేటప్పుడు వివేకం ఉంటుంది కదా. వివేకం అంటే అంటే విడదీసుకోవటం, అంటే ఏది చేయదగింది ఏది చేయరానిది అని విడదీసుకుంటాం కదా. నీకు కోపం వస్తే సడన్గా చచ్చిపోతుందని చెప్పాడు గీతలో. అంచేదో కోపం వచ్చినప్పుడు గంటను ఒరి మోసి పడి ఉండమన్నారు. మీకు ఏదైనా ఉపద్రవమైన కోపం వచ్చేసింది అనుకోండి, చెడ్డ మాటలు వచ్చేస్తాను. మాట్లాడితే ఆ సబ్జెక్టు మా సబ్జెక్టు మీద మాట్లాడిన తర్వాత మాట్లాడవచ్చు. మీరు కామగా ఉన్నప్పుడు మాట్లాడండి. కామగా ఉన్నప్పుడు మాట్లాడితే రీజన్గా మాట్లాడతారు, రీజన్ ఉంటుంది. మీరు కోపం మీద మాట్లాడేస్తే రీజన్ వదిలేస్తారు, తింగడు మాట్లాడి మాట్లాడేస్తారు. అంచేది మీకు కోపం ఎక్కువ వచ్చినప్పుడు ఆగిపోండి, మాటలు మానేయండి, ఓ గంట సేపు మౌనంగా ఉండండి. ఏంటంటే ఆ కోపం తగ్గిపోయిన తర్వాత ఓ గంట మౌనంగా ఉండండి. ఆ కోపం తగ్గిపోయిన తర్వాత సబ్జెక్ట్ మీద మాట్లాడుతా అంటే, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే సార్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతా అంటే మాట్లాడండి. అంటే కోపం వచ్చినప్పుడు ఏంటి, కోపం వచ్చినప్పుడు ఈ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, బ్రెయిన్ సరిగ్గా. తర్వాత రిపీటెడ్గా కోపం వచ్చినప్పుడు, ఒకవేళ ఎప్పుడైనా మనిషి కోపం రావటం సహజం, ఆ రిపీటెడ్గా కోపం వచ్చేవాడు నెమ్మదిగా మ్యాడ్ మ్యాన్ అవుతాడు. వాడు స్లోగా మ్యాడ్ మ్యాన్ అవుతాడు. వాడే మ్యాడ్నెస్ వాడికి వస్తుంది స్లోగా, వాడికి మ్యాడ్నెస్ వస్తుంది స్లోగా. తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటారు చాలామంది. వాళ్ళు ఏదైనా బాధలు భరించలేక చనిపోతూ ఉంటారు. ఆ చనిపోవటం అనేది అది అక్కడ ఎమోషన్ కారణం కాదు, అది మెదడులో ఉన్న డిసీజ్. అది అంటే మన శరీరానికి రోగాలు ఎలా ఉంటాయో మెదడులో కూడా కొన్ని రోగాలు ఉంటాయి. అంటే మన శరీరం అన్ని అవయవాలకి కనెక్షన్ ఉంటుంది మెదడుతోటి. ఆ ఎమోషన్ కూడా మెదడులో ఒక భాగం. అంటే చనిపోవాలనే ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళకి ఆ టైంలో ఇంకా పరిష్కార మార్గం కనపడదు. అంటే చనిపోవటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఆ టైంలో ఇంకా పరిష్కార మార్గం అనేది కనపడదు. ఎటు చూసిన ముళ్ళ కంపే. ఈ సమస్య ఎలా పరిష్కారం చేయాలి? వాళ్ళకి దానికి దారి కనపడదు. అంటే ఆ మెదడుకి ఆ టైంలో దారి కనపడదు మెదడుకి. పోనీ మీరు కంగారు పడతారు, ఎందుకు పలానా వారు మోస్తారు కదా మీ బరువు, కంగారు పడతారంటే ఆయన మీద ఎంత బరువు పెడతాం? మీరు చెప్పింది బాగానే ఉంది, ఆయన మీద ఎంత బరువు పెడతాం? ఇలా లేనిపోని ఊహించుకోవటం వల్ల మెదడులో, అంటే మెదడులోనే ఒక లోపం అది, అది లేనిపోయిన జనరల్గా ఊహించుకోవటం వల్ల అది సూసైడ్కి కారణం అవుతుంది. తర్వాత కొంతమంది రిపీటెడ్గా, ఇది నేను చెప్తాను, మీరు అగౌరవం భరించడం నేర్చుకోవాలి. మీరందరూ కూడా అగౌరవం, గాంధీ చాలా అగౌరవాలు భరించాడు జీవితంలో, దక్షిణాఫ్రికా అక్కడ చాలా గౌరవం భరించాడు. ఇప్పుడు రమణ మహర్షి గారి మీద వెనకాల వీటి మీద ఉమ్మరేసిన వాళ్ళు ఉన్నారు. ముందు అగౌరవం భరించడం నేర్చుకోవాలి. బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. అది మీకు ప్రాక్టికల్గా ఉపయోగించే మాటలే నేను చెబుతున్నాను. ఇక్కడ తత్వం కాదు, తత్వం ఏముంది, తత్వం అంటే అది నీవనే. మీకు ప్రాక్టికల్ డే టు డే లైఫ్లో మీకు ఉపయోగపడాలి, డే టు డే లైఫ్లో. తర్వాత మీకు ఎప్పుడైనా అగౌరవం వచ్చినప్పుడు కానీ దాన్ని భరించడం నేర్చుకోవాలి. దాన్ని భరించడం అంటే ఎంత ఏంటి ఈ జీవుడు ఎంత ఇన్సల్ట్కి గురవుతున్నాడు, ఎంత ఇన్సల్ట్ గురైనా హ్యాపీగా ఉంటున్నాడు, ఏంటి వీడు ఈశ్వరుడితో సమానం అని ఈశ్వరుడు తన స్వరూపం మీకు ఇచ్చేస్తాడు. ఏమిటి ఇంత ఇన్ని ఇన్ని కష్టాలు వస్తే బేరు చేస్తున్నాడంటే కామన్గా ఉంటున్నాడు ఏంటి, కూల్గా ఉన్నాడేంటి, క్వైట్గా ఉన్నాడండి, పోనీ కనీసం ఫేస్లో కూడా మార్పు రావాలి కదా, ఫేస్లో కూడా మార్పు లేదంటే అంటే ఇన్ని బాధలు నేను పంపిస్తా అంటే ఈ జీవుడికి, ఇన్ని కష్టాలు ఈ జీవుడి దగ్గర నేను పంపిస్తా అంటే చాలా క్వైట్గా ఫేస్ చేస్తున్నాడేంటి, చాలా కూల్గా ఉన్నాడేంటి, అప్పుడే స్నానం చేసి కూర్చుని ముఖంలా ఉన్నాడు, అలా ఉన్నాడేంటి, అంత శాంతిగా ఉన్నాడేంటి అని వాడే ఓడిపోతాడు. ఎవడో ఈశ్వరుడే ఓడిపోయి నేను ఇన్ని కష్టాలు పెడితే ఇన్ని ఇబ్బందులు ఈ జీవుణ్ణి గురి చేస్తే ఎటు చూసినా ముళ్ళ కంపే పరిస్థితి ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాడేంటి, ఎంత పీస్ఫుల్గా ఉన్నాడేంటి, ఎంత బ్లిస్ఫుల్గా ఉన్నాడేంటి అని ఈశ్వరుడికి ఆశ్చర్యం కలిగి అప్పటికప్పుడు అక్కడ అప్పుడు అప్పుడు ఆంధీస్పాట్ తన స్వరూపం ఇచ్చేస్తుంది అని చెప్పి బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. రామకృష్ణ పరమహంసనే ఒక చోట ఇలా పడుకుని ఉంటే కలకత్తాలో పూజారి ఆ పూజారి అంటే కలకత్తా ఖాళీ అనే టౌన్ మధ్యలో ఉంది. ఆ పూజారి ఏం చేశాడంటే ఈ దారిలో పడుకున్నాడు కాలు వాడు నడుము మీద రామకృష్ణ పరమహంస గారు నడుము మీద కాళ్ళు తొక్కు చెందాడు. తొక్కెళ్ళిన తర్వాత ఇతనికి అంటే అతనికి ఒక్కోసారి అతను సమాధి స్థితిలో ఉండేవాడు. తొక్కెళ్ళిన తర్వాత లేచాడు, ఒక 2 నిమిషాలుగా లేచాడు. మీరు ఫలానా వాడు మిమ్మల్ని తొక్కి వెళ్ళాడు బయటికి అన్నాడు. అప్పుడు వెంటనే రామకృష్ణుడు అన్నాడు, రాణి రాసమణ అల్లుడికి ఈ మాట చెప్పకండి అన్నాడు. ఏం చేద్దండి, రాణి రాసమణికి రామకృష్ణుని ఇలా తొక్కుని వెళ్ళాడు పలానా కలకత్తా ఖాళీ పూజారని చెబితే ఒక 5 నిమిషాల్లో తలకాయ తీసేస్తాడు. అంత దూరం మనం వెళ్ళొద్దు. అంటే వాడు చేసింది తప్పు. మళ్ళీ మనం రాణి రాసమణి అల్లుడప్పుడు కింగ్ ఆ ప్రాంతానికి, మళ్ళీ వాడు తలకాయ తీసేస్తాడు. అంచేత వాడు చేసింది తప్పు కాబట్టి మళ్ళీ దాన్ని మనం కంప్లైంట్ చేసి అందులో మనం సాధు జీవితంలో ఉన్నాం కాబట్టి అంత అతిగా వెళ్ళొద్దు అంటాడు రామకృష్ణుడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సమత్వ బుద్ధితో కూడిన జ్ఞానులు అంటే మీకు మంచి జరుగుతున్నా ఫలితం అధికంగా వచ్చినా తక్కువగా వచ్చినా మీరు సమాన బుద్ధి కలిగి ఉంటే మీకు కర్మఫలం ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. మీరు సమాన బుద్ధి కనుక కలిగి ఉంటే పుణ్యపాపాలు ఎక్కడికి వదిలి మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి ఏంటండి అది మోసుకెళ్ళకండి. ఎవరైనా పొగిడారనుకోండి అది వచ్చే జన్మలకు మోసుకెళ్ళకండి. మీరు చనిపోయే లోపల ఎక్కడ వదిలేయటం నేర్చుకోండి. ఏం అపూర్వమైన టీచింగ్ కాదు, ఏం అపూర్వమైన టీచింగ్ చూడండి. మళ్ళీ ఏం మోసుకెళ్తారు ఇది? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అగౌరవపరిచారనుకోండి అది వదిలేయండి. ఇక్కడ నన్ను ఫలానాలు ఎవరు అగౌరవపరిచారనే బుర్రలో చచ్చిపోయారు అది మీరు బుర్ర గ్రెయిన్లో ఉండిపోతే మరణానంతర జీవితంలో గొడవ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ మంచి జరిగినా చెడ్డ జరిగినా గౌరవం జరిగినా అగౌరవం జరిగినా లేదా సన్మానాలు జరిగినా లేదా ఇంకోటి అగౌరవాలు జరిగినా మీకు అర్థమవుతుంది. సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినప్పటికీ ఒకవేళ మీ పొరపాట్లు లేకపోయినా మిమ్మల్ని హింసలకు గురి పెట్టినప్పటికీ సమస్తం మంచి చెడ్డ ఏంటి మంచి చెడ్డ లాభం నష్టం సమస్తం కూడా మీ శరీరం చావొచ్చే లోపల మీ శరీరం మరణం వచ్చినప్పుడు నాయనలారా కూడా తీసుకెళ్ళని ఇంటి పెట్టేయండి. ఈ గొడవలన్నీ వచ్చి జన్మకు మోసుకెడతారా? మిమ్మల్ని ఎవడగరా ఎవడగరా ఎవడో ఆగరపరచాడు. చైతన్య స్థాయి కొంచెం కూడా లేనివాడు. వాడిని మీరు భుజం మీద వేసి తిరుగుతారా? వాడినే అంటే మీరు శరీరానికి మరణం రాకముందే ఇక్కడ వదిలేయండి. ఈ గౌరవాలు అగౌరవాలు లాభాలు నష్టాలు, లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు, మీరు ఇక్కడ అవి వదిలేయండి. అవి వదిలేయండి, మీరు ఇక్కడికి అవి ఇక్కడ వదిలేయండి. అది ఇక్కడికి వదిలేస్తే మీకు కూడా పట్టుకెళ్ళకుండా ఇక్కడ వదిలేస్తే మీరు దుఃఖం లేని స్థితిని పొందుతారు. దుఃఖ రహిత స్థితి పొందుతారు అంటే సారో లేదు, దుఃఖం ఎలా ఉంటుందో సారో ఎలా ఉంటుందో తెలియని స్థితిని పొందుతారు. సార్వల్ ఎస్టేట్కి వెళ్ళిపోతారు, సార్వల్ ఎస్టేట్కి వెళ్ళిపోతారు. గౌతమ బుద్ధుడు అది కంపాషన్, ఆ బోల్డ్నెస్ ఎలా ఉంటుంది, ఫియర్లెస్నెస్ ఎలా ఉంటుంది, ఆ ట్రెమెండస్ లవ్ కూడా అలా ఉంటుంది. 100% కంపాషనేట్ మ్యాన్, 100% కంపాషనేట్ వాకింగ్ కంపాషన్. ఆ కంపాషన్ భూమి మీద నడుస్తుంది అనిపిస్తుంది. ఏ జీవి దుఃఖంలో ఉన్నా యు కమ్ ఏ లాంగ్వేజ్ మే, నాకు కూడా యూ కమ్ ఏ లాంగ్వేజ్ మే. దుఃఖ స్పరిశ లేని, దుఃఖ స్పరిశ ఎలా ఉంటుందో తెలియని స్థితికి తీసిపోతాను. కమ్ ఏ లాంగ్వేజ్ మే అంటే మనిషిని అక్కడ నరకం స్వర్గం అని కాదు, అక్కడే ఈ భూమి మీద ఉండగానే మనిషిని దుఃఖం ఎలా ఉంటుందో, ఆ దుఃఖ స్పరిశ ఎలా ఉంటుందో తెలియని స్టేట్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు వాడు బుద్ధుడు. అంటే మీరు బాగా రైపెన్ అయితే, మీ బుద్ధి బాగా పక్కవనకు వస్తే, ఏ లోకంలో అయితే సుఖం ఉందో ఆ లోకంలో సుఖాన్ని కూడా మీరు ఇక్కడ తీసుకొస్తారు. మనకు పురాణాల్లో ఏ లోకంలో సుఖం ఉందని చెబుతున్నాయో, మీరు కనుక ఆ పురాణంలో ఆ లోకంలో ఉన్న ప్రజలు ఎంత ప్యూరిఫైడ్ అయ్యారో, మీరు కూడా అంత ప్యూరిఫైడ్ అయితే ఆ లోకంలో ఉన్న సుఖాన్ని మీరు ఇక్కడికి తీసుకురాగలరు, ఈ ప్రయత్నంలోకి తీసుకెళ్ళరు, ఆ పైన ఉన్నదాన్ని కిందకు తీసుకెళ్ళరు. అంటే అంత శక్తి మీకు వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? పీస్లోంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? పీస్లోంచి వస్తుంది, బ్రిస్లోంచి వస్తుంది. అంటే మాలిన్యం, అజ్ఞానానికి మించిన మాలిన్యం లేదు. అంటే మన మనసులో కానీ శరీరానికి కానీ అజ్ఞానానికి మించిన మాలిన్యం లేదు. అంటే అవిద్యకు మించిన మాలిన్యం లేదు, అజ్ఞానానికి మించిన మాలిన్యం లేదు. నీ బుద్ధి మోహ కళ్యాణ దాటాలి, మోహాన్ని దాటాలి. ఇదే కదా అక్షరమణ వాళ్ళు చెప్పాడు. అదేంటమ్మా అది మోహము త్రిప్పి, అదేంటది మోహము? ఎవరో ఒకరే చెప్పండి, మోహము చెప్పి నీ మోహములో పడి అని అంటే నాకు లోకం మీద మోహం ఉండేది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవడు భగవాన్ చెప్పేది ఏంటండి, జాగ్రత్త అర్థం చేసుకోండి, నాకు లోకం మీద మోహం ఉండేది. ఆ లోకం మీద ఉన్న మోహం పోవటానికి నీ మీద మోహం పడ్డాను, లోకం మీద ఉన్న మోహం నాకు పోవటానికి నీ మీద మోహం పడ్డాను. అంటే ఇప్పుడు నీ మీద మోహం ఉన్న మోహం అది, మరి లోకం మీద నాకున్న మోహం తీసేయడానికి నువ్వు నాకు సహాయం చేసావు. నువ్వు ఇప్పుడు నీ మోహం నీ మీద నేను మోహంలో ఉన్నాను, మరి నీ మీద నాకున్న మోహం ఎక్కడ ఉన్నా మోహమే, మోహం ఎక్కడున్నా మోహమే, అంటే ద్వైతం ఉంటుంది, అక్కడ ద్వైతం ఉంటుంది. అంచేత నీ మీద ఉన్న నా మోహాన్ని ఎవరు తీయగలరు, ఎవరు తీయలేరు, నువ్వే తీసేయాలి. లోకం మీద ఉన్న మోహాన్ని నువ్వు తీయగలిగావు, ఇప్పుడు నా మోహం నీ మీద ఉంది. నీ మీద ఉన్న మోహం నాకు ఎంతవరకు ఉపయోగపడిందంటే, లోకం మీద లోకం మోహం పోవటానికి అది ఉపయోగపడింది. ఇప్పుడు నీ మీద మోహంలో పడ్డాను, ఆ మోహం నుంచి కూడా బయటకు వస్తేనే కానీ వాడు ట్రూత్ అండి ఎలా ఇచ్చేయలేడు. ఇప్పుడు అరే కృష్ణ భక్తులు చూడండి, అరే కృష్ణ అరే కృష్ణ అరే కృష్ణ ఇలా గంతులే చేస్తారు, అది ఎమోషన్. అది ఆ భక్తిలో అండి, అది ఒక ఏమో వాళ్ళు వాళ్ళ ఎడగ అది అది భక్తి అవ్వచ్చు, ప్రేమ భక్తి అండి అది. వాళ్ళు ఇలా అరే కృష్ణ అరే కృష్ణ అరే కృష్ణ అరే కృష్ణ అలా గంతులే చేస్తారు. ఒకవేళ తాత్కాలికంగా ఇక్కడ తాత్కాలికం ఏంటంటే, కొన్ని బలహీనతల నుంచి ఆ సంకీర్తన వల్ల తాత్కాలికం కొన్ని బలహీనతల నుంచి వాళ్ళు తప్పుకోవచ్చు, ఏంటంటే వాళ్ళు తప్పుకోవచ్చు, ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే ఫేస్ చెయ్యి అంటాడు. ఏమంటాడు, అది ఫేస్ చెయ్యి, అన్నాళ్ళు ఎస్కేప్ అవుతావు నువ్వు, ఫేస్ చెయ్యి. అసలు నీడో నా బలహీనతనే ఏదో సంకీర్తనం చేసి నీ మైండ్ని డైవర్షన్ చేస్తే తాత్కాలికంగా బాగానే ఉంటుంది, కానీ అసలు ఉన్నటువంటి వీక్నెస్ అక్కడ ఉండిపోతుంది. దాన్ని ఫేస్ ఇట్, దాన్ని ఫేస్ చెయ్యి. దాన్ని ఫేస్ చేస్తే కొంతకాలానికి అది పోతుంది, కానీ దాని గురించి తప్పించుకుని తిరగటం వల్ల అది పోయే అవకాశం లేదు. ఫేస్ చేయమంటాడు దాన్ని. అంచేత మీరు ఇక్కడ ఏమంటున్నారు, మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే, నీ మీద ఉన్న మోహం నాకు పోవాలి, నీ మీద ఉన్న నాకు మోహం పోవాలంటే నీ అనుగ్రహం ఉంటేనే కానీ అది పోదు, నీ అనుగ్రహం ఉంటేనే కానీ అది నాకు పోదు. అంచేత నీ అనుగ్రహం ఉంటే నాకు నీ మీద ఉన్న కూడా మోహం పోతుంది, అవి రెండు లేదు ఒకటి అవుతుంది. రెండు జ్ఞాపకం పెట్టుకోండి మీరు. మన ఎక్కడ ఓల్డేజ్ గమ్ములో చెప్పుకున్నాం మనం, ఈ ఒక్క గుర్తు పెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. మీరు జీవితం పొడిగినా సుఖపడాలంటే మీరు ఏ కులమైనా ఏ మతమైనా జీవితం పొడిగినా మీరు సుఖపడాలంటే మీకు ధనం ఉన్నా లేకపోయినా చదువు ఉన్నా చదువు లేకపోయినా ఆదరణస్ ఉండకూడదను. అదే మన ఓల్డ్ ఏజ్ గమ్లో ఏదో మా సందర్భంలో కూర్చొని చెప్పాం, అవేర్నెస్ ఉండకూడదని. మీరు ఏదైనా మంచి చేస్తే అందరూ మనల్ని మెచ్చుకుంటున్నారా లేదా అని ఎలా అనుకుంటారు మీరు, ఏదో అనుకుంటారు కదా, లేకపోతే మనం ఇది సాధించాము ఇతరులు ఏమనుకుంటున్నారు. ఆ ఇతరుల దగ్గర నుంచి ఇతరులు మీకు ఇతరులు కనిపిస్తున్నారు కాబట్టి అశాంతి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మంచిగా అనుకుంటున్నారా లేదా. రామకృష్ణపురం అడగాలని అడిగాడు, ఆయన విషయం వేరు. నా గురించి టౌన్లో ఏమనుకుంటున్నారు, కలకత్తా టౌన్లో టౌన్ టాక్ ఎలా ఉంది అది వేరే. ఆయన టౌన్ టాక్ ఎలా ఉంది అంటే మిమ్మల్ని ఏమో ఎవడో కూడా గుడ్డి మిమ్మల్ని ఎవరు బ్యాడ్ మ్యాన్ అని అంటలేదు, కానీ మ్యాడ్ మ్యాన్ అంటున్నారు. అది టౌన్ టాక్ ఏంటి ఎక్కడది, మిమ్మల్ని ఎవడో మంచివాడు కాదని అంటలేదు, అందరూ పిచ్చవాడు అంటున్నారు మిమ్మల్ని, అందరూ ఏకాగ్రంగా ఉన్నారు. అందులో యునానిమస్. టౌన్ టాక్ అంటే కలకత్తా. ఆ కలకత్తా టౌన్ టాక్లో అందరూ మిమ్మల్ని అందరూ బ్యాడ్ మ్యాన్ అనుకుంటున్నారు, కానీ బ్యాడ్ మ్యాన్ అని మట్టుకే అనుకోవటలేదంట. ఇది ఆ ఊరికే అలా అడిగాడు, ఊరికే అడగాలని అడిగాడు. ఎవరిని నడేందుని అడిగాడు, అడగాలని అడిగాడు. ఆయన ఇంకోటి టౌన్లో చెప్పే మాటలు ఆయన రిపీట్ చేయక్కర్లేదు అసలు. ఎవడు నరేంద్రుడు కూడా రిపీట్ చేయకపోతే చిన్నతనం, ఇంటర్మీడియట్ ఏదో చదువుకునే రోజులు ఆయన కూడా చిన్నతనం. అసలు ఇంకోటి అవేర్నెస్ ఎప్పుడైతే లేదో మీకు, అంటే మీకంటే భిన్నంగా ఎవరో కనపట్టలేదు, మీకంటే భిన్నంగా ఎవరో కనిపించడం లేదు, ఇతరులు ఎవరో మీకు కనపట్టడం లేదు. అంటే అందరిలోనే అందరిలోనే మీరే, అందరిలోనే మీరే, అందరిలోనే మీరే చూసి అందరిలోనే మీరే ఉన్నారు. అందరూ మీలోనే కనిపిస్తున్నారు, అందరూ మీలోనే ఉన్నారు, అందరూ మీలో ఉన్నారు, మీరు అందరిలోనే ఉన్నారు, మీరు అందరిలో ఉన్నారు, అందరూ మనలో ఉన్నారు, మనం అందరిలోనే ఉన్నాం. అప్పుడు మనం ఒకటిగానే ఉన్నాం, అనేకంగా లేవు. అంటే అనేకంగా లేవు. ఇతరులు వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని గురించి మంచిగా ఉంటే మీకు గర్వం వస్తుంది, గర్వం వస్తుంది కదా. వాళ్ళు ఎవరైనా ఇతరులు మీ గురించి మంచిగా అనుకోకపోతే ఏమవుతుంది, దుఃఖం వస్తుంది. అసలు ఇతరులని మీ హృదయంలో ఇతరులు ఎవడో కనబడటం లేదు అనుకోండి, మీకేంటి, ఇంకా అశాంతి లేదు, దుఃఖం లేదు. అది ప్రాక్టీస్ చేయండి. మీరు నా మాటలు నమ్మండి, ప్రాక్టీస్ చేయండి. అది లోకంలో ఇతరులు నువ్వున్నావు అంతే, ఇంకెవరు లేరు. అవేర్నెస్ లేదు. ఏంటి ఇంక అవేర్నెస్ లేనప్పుడు మీకు ఇప్పుడే మీరు కూర్చున్న వాళ్ళు లేవకుండా మీకు సుఖం వచ్చేస్తుంది. రమణ మహర్షి గారు కూడా అనేవారు, వాడు ఇలా అన్నారని. వారంటే ఎవరు, వారంటూ ఒకరు ఉన్నారు అసలు. వారు ఎలా అన్నారంటే వారంటూ ఒకరు ఉన్నారు అసలు. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. అహంకారాలు తేడాగా ఉండవచ్చు, మానసిక ప్రవృత్తి తేడాగా ఉండవచ్చు. అంచేత ఇతరులంటూ ఏమీ లేదు, నీకు ఉన్నది నువ్వే ఉన్నావు, ఎక్కడ చూసినవి, నీకు భిన్నంగా ఏది లేదు. నీకు భిన్నంగా ఏదైనా ఉందనుకున్నప్పుడే నీకు భయం వేస్తుంది. ఇతరులు ఉన్నారనుకున్నప్పుడే నీకు భయం వేస్తుంది. నీకు భిన్నంగా ఏది లేదు లోకంలో అనే అనుభవం నీకు కలిగినప్పుడు నువ్వు బహిరహితులవుతావు. అది అమృత స్థితి. ఒక బహిరహితుడు మనిషి ఎప్పుడవుతాడంటే, భయం ఉంటే నష్టం, భయం ఉంటే దుఃఖం వస్తుంది, రాగం ఉంటే దుఃఖం వస్తుంది, రాగం క్రోధం వస్తే దుఃఖం వచ్చేస్తుంది. నీకు ఎప్పుడైనా కోపం వచ్చిన తర్వాత చల్లారిపోయాక మళ్ళీ దుఃఖం వస్తుంది. నీకు కోపం వచ్చింది అనుకోండి, అది చల్లారిపోతుంది, అది నిజం కాదు కదా అని చెప్పి చల్లారిపోతుంది. ద్వేషం కూడా అంతే, చల్లారిపోతుంది. చల్లారిపోయాక దుఃఖం వస్తుంది, కోపం అంతే. అవి వికారాలు, అవి ఏంటి, అవి ట్రూత్ కాదు, మైండ్లో వచ్చే కెరటాలు, అవి నీ మైండ్లో వచ్చే రియాక్షన్స్ అంటారు. అంటే రియాక్షన్స్ అంటారు. నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే నీకు యాక్షన్ ఉండవచ్చు, రియాక్షన్ ఉండకూడదు. నీ పని అది నువ్వు చేసుకెళ్ళు. అంటే నీ పని అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది పని బాగానే ఉందంటారు, కొంతమంది విమర్శిస్తారు. అటు వద్దు ఇటు వద్దు, సైడ్స్ ఏం తీసుకోవద్దు. పని మెచ్చుకున్నా అటు వెళ్ళకు, వాళ్ళు విమర్శించినా అది వెళ్ళకు. మామూలుగా నువ్వేమనుకుంటున్నావు నీ బుద్ధిని శుద్ధి చేసుకుని, నీ బుద్ధిని శుద్ధి చేసుకుని నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండవు. ఇతరుల గొడవలోకి వెళ్ళకు నువ్వు. భగవాన్ చెప్పారు కదా, సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవలోకి వెళ్ళకు, సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవలోకి వెళ్ళొద్దని భగవాన్ ఎందుకు చెప్పారంటే, నీకు ఇతరుల గొడవలో కలగజేసుకునే కొలిది అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. మీరు చేసి చూడండి, ఇతరుల గొడవల్లో మనం కలగజేసుకునే కొలిది ఈగో సెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎవరున్నారు ఇతరులు అంటే ఎవరు, వాళ్ళ అహంకారం. ఆ ఇతరుడనే వాడు జ్ఞాన, ఆ ఇతరుడనే వాడు బ్రాహ్మస్థితి పొందాడా, ఆ ఇతరుడనేవాడు ఏమైనా ఆత్మానుభవం ఉందాడికి. ఆ ఇతరుడు అనేవాడికి ఏమైనా దైవీ సంపద ఉందా, ఇంక ఇతరులు ఎవరు ఉన్నారు, అని చేత ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మీకు ఇతరులు ఎవరో కనప అదే నోటితోటి అంటే సరిపోదు. మీకు ఇతరులు ఎవరో కనపడనటువంటి అనుభవం మీకు కలిగితే ఆ రోజునే ఆ గంటలోనే మీరు హ్యాపీనెస్ వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. మీరు హ్యాపీనెస్ దగ్గరికి వెళ్ళటం కాదు, హ్యాపీనెస్ వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. అదర్నెస్ ఉండకూడదు. ఇది అదర్నెస్ ఉంటే వారు ఎలా అన్నారు, వీరు ఎలా అన్నారని ఏదో అనుకుంటూ ఉంటారు కదా. అది అవర్నెస్ అంటూ లేకపోతే మనం పీస్గా ఉండవచ్చు, బ్లిస్గా ఉండవచ్చు. సత్యం, జ్ఞానం, శివం అంటే సత్యం, జ్ఞానం, శివం, అనంతం. సత్యం, జ్ఞానం, ఇతరులు ఎవరో నీకు కనపడితే ఇతరులు ఎవరో లేరేమనుకో, నీకు నీకు అనుభవంలోకి వచ్చింది ఇది. ఏది సత్యం, జ్ఞానం, అనంతం. అనంతం అంటే ఏంటి, అంతం లేనిది. అనంతం ఆఖరి మీద వస్తుంది. అది సత్యం, జ్ఞానం, అనంతం ఏంటి, అద్వైతం. సత్యం నాకంటే నీకు జ్ఞాపకశక్తి ఎక్కువ ఉందమ్మ, భవిష్యత్ వయస్సుని బట్టి నాకు తగ్గిపోయి ఉంటుంది. అంటే వయస్సును బట్టి బ్రెయిన్లోకి వెళ్ళి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. వయస్సును బట్టి బ్రెయిన్లోకి వెళ్ళి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుంది. సత్యం, జ్ఞానం, అనంతం, తర్వాత ఏంటి, అనంతం, అద్వైతం. అద్వైతానుభవం అమృతానుభవం. అంటే అద్వైతానుభవం పొందిన వాడికి ఇతరులు ఎక్కడున్నారు? అద్వైతాన్ని పొందిన వాడికి, అమృతానుభవం పొందిన వాడికి ఇతరులు ఎవరున్నారు? అద్వైతం అంటే రెండు లేనది. అద్వైతం అంటే ఏంటి, ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు లేనది అంటే ఒకటేనే. అద్వైతం అంటే ఒకటి. దాన్నే గౌడపాదులు సాగదీసి 200 కారికలు రాశాడు ఒకే మాట. ఈ అద్వైతం అనే మాటనే అది ఉపనిషత్తులో వచ్చింది. ఆ ఉపనిషత్తులో ఈ అద్వైతం మాటను సాగదీసి 215 కారికలు రాశాడు. అద్వైతం అంటే పుట్టిది లేదు, చనిపోయేది లేదు. పుట్టిది ఏది, ఏది పుట్టడం లేదు, ఏది చావటం లేదు. అసలు చావేయలేనప్పుడు మనిషి ఎలా చస్తాడు? ఇది ట్రూత్, మనకు అందదు, ఇది మనకు అందని విషయాలు. అసలు చావు ఉంటే మనిషి చచ్చిపోతాడు. అసలు చావుకి చావు లేదటండి, పుట్టికి లేదటండి, భర్త లేదటండి, డెత్తకి లేదటండి. మరి నువ్వు అలా పుట్టుక లేనప్పుడు నువ్వు ఎలా పుడతావు? అలా చావు అనేది లేనప్పుడు నువ్వు ఎలా చస్తావు? రెండు లేవు. అదే అద్వైతం. చావు అనేది ఒకటి ఉంటే నువ్వు చచ్చిపోతావు, అది చావే లేదు కదా. పుట్టికనేది ఒకటి ఉంటే నువ్వు పుడతావు. అది పుట్టికే లేనప్పుడు మనిషి ఎలా పుడతాడు? అలా పుట్టికనేది ఒకటి ఉంటే మనిషి పుడతాడు. భర్త లేనప్పుడు మనిషి ఎలా పుడతాడు? డెత్త లేనప్పుడు మనిషి ఎలా చనిపోతాడు? భర్త లేస్తే అంటే అసలు భర్తకి డెత్త లేదు. ఇంకా మనుషులు ఎక్కడున్నారు అంటే దాని అర్థం ఏంటి చెప్పమంటే, బ్రహ్మమ్మ ఒకటేనా? బ్రహ్మమ్మకి భర్త లేదు అంటే బ్రహ్మమ్మకి డెత్త లేదు. ఒకటి అద్వైతం అంటే అదే, ఒకటి అంటే అదే ఒకటే. ఇదంతా స్టూపిడ్ డిస్టర్బ్. మన మాటలు మార్చేస్తున్నాం కదా. ఇదంతా ఏంటి, మనం కూర్చోవడం మాట్లాడుకోవడం ఇదంతా డ్రీమ్ స్టెప్. ఏంటి ఇదంతా డ్రీమ్ స్టెప్. కానీ ట్రూత్లోకి వెళ్ళినప్పుడు నీకు ట్రూతే కావాలనుకున్నప్పుడు అది యు మస్ట్ నో ద ట్రూత్. ఇది బైబిల్లో చెప్పాడు ఈ మాట, యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ. అసలు ఇంకో మార్గం లేదు. నీకు ఫ్రీడమ్ కావాలా, పీస్ కావాలా, యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ నాన్ సెన్స్, ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాన్ సెన్స్. ఓన్లీ ట్రూత్ మేక్స్ యూ ఫ్రీ. If you want truth, అని విడిచిపెట్టలేదు. అండ్ ద ట్రూత్ ఓన్లీ, అది మాత్రమే షల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాన్ సెన్స్. అంచేత నీకు ట్రూత్ని రియలైజ్ చేసేవరకు నువ్వు, నేను ముగిస్తున్నాను, ఇది బాగా అర్థం చేసుకోండి, మన అంతర్యాయం ఎక్కడో లేడు, మన హృదయంలో ఉన్నాడు. వాణ్ణి మనం రియలైజ్ చేసే వరకు, అంటే శరీరాన్ని మనస్సు, ఈ శరీరము మనస్సు నేనని, ఈ శరీరంతో ఎలా తాదాత్యం పొందుతున్నానో, మనస్సుతో ఎలా తాదాత్యం పొందుతున్నానో, ఆ లోపల ఉన్న అంతర్యామైన ట్రూత్ తోటి నేను తాదాత్యం పొందితే అప్పుడు డెత్ లేదు, భర్త లేదు, నాన్ సెన్స్ లేదు. ఏంటి, భర్త లేదు, డెత్ లేదు, నాన్ సెన్స్ లేదు, బాడీ లెస్, మైండ్ లెస్, గాడ్ లెస్ అండ్ వరల్డ్ లెస్ ఆల్సో, అది సుప్రీం స్టేట్. అది ఏంటిది సుప్రీం స్టేట్? అది సామాన్యంగా దొరకడం చాలా కష్టం. ఏంటి చాలా అండ్ లైఫ్ ఎవరికో డెడికేట్ చేసిన వాళ్ళకి కానీ, లైఫ్ డెడికేట్ చేసిన వాళ్ళకి కనుక కష్టం. అంచేత అద్వైతం, అద్వైతం అంటే ఏంటి, ద్వైతం లేనిది అంటే రెండు లేనిది. రెండు లేనిది అంటే అర్థం ఏంటంటే, ఉన్నది ఒకటి అంటే ఒకటి, ఆ ఒకటి మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఈ చక్రంలోంచి, జనల మరణ చక్రంలోంచి విడుదల కాలేం, విడుదలయ్యే అవకాశం లేదు. విడుదలయ్యే తాత్కాలిక ప్రయోజనంలో అంటే ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్. తాత్కాలిక ప్రయోజనాల కోసం చూడకండి, తాత్కాలిక ప్రయోజనాలు చూస్తే అదే టెంపరీ పోస్టుల కింద ఉంటాయి. తాత్కాలిక ప్రయోజనాల కోసం చూడకండి, అలా మీరు ఏది పొందాలి, ఏది పొందిన తర్వాత ఇంకా మీకు తెలుసుకోవాల్సింది అంటూ ఉండదు. ఏంటి ఏది పొందిన తర్వాత మీకు తెలుసుకోవాల్సింది అంటూ ఉండదు, వినవలసింది అంటూ ఉండదు. పూర్వం విన్న విషయాల మీద కూడా రోత పుడతాయో, పూర్వం చదువుకున్న విషయాల మీద కూడా రోత పుడతాయో, అటువంటి స్టేట్కి మీరు ఆ ఓనెస్ మీకు అనుభవంలోకి వచ్చినప్పుడే అటువంటి స్టేట్ని మీరు పొందగలరు, అటువంటి స్టేట్ని మీరు పొందగలరు. కానీ దానికి పూర్వపుణ్య బలం ఉండాలి, అంటే సత్కర్మ బలం ఉండాలి, సరే ఈశ్వరుడి పట్ల డెడికేషన్ ఉండాలి, డివోషన్ బలం ఉండాలి, సెల్ఫ్లెస్ సర్వీస్ ఉండాలి. అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ ఉండాలి, తర్వాత పూర్వజన్మలు వాడికి పుణ్యం కలిసి రావాలి, ఇవన్నింటితో పాటు ఈశ్వరుని దయ ఉండాలి. ఇవన్నీ సమకూడితే అప్పుడు వాడు చావుకు చావు లేదు, పుట్టుకు పుట్టుకు లేదు, అద్వైత అనుభవం. అయితే అద్వైతం గురించి చెప్పాడు కదా గౌడపాదులు, అద్వైత అనుభవం అప్పుడు మాత్రం వాడు పొందగలడమే, అది అది అల్టిమేట్, అది ఫైనల్ కాదు, అది అక్కడ అల్టిమేట్ స్టేట్. అంటే మొదలు వస్తే చివరి వస్తుంది, చివరి వస్తే మొదలు వస్తుంది, మీకు అర్థం? అది అల్టిమేట్ స్టేట్. అదేంటది అల్టిమేట్? అది దానికి మొదలు లేదు, చివర లేదు. మొదలు ఉంటే చివర, చివరి ఉంటే మొదలు, మొదలు ఉన్నదానికి చివర ఉంటుంది, చివరి ఉన్నదానికి మొదలు ఉంటుంది. దానికి మొదలు లేవర లేదు, దానికి మొదలు లేదు, చివరి లేదు. దానికి మామూలుగా ముగింపు లేదు, బిగినింగ్ లేదు, స్టార్టింగ్ లేదు, ముగింపు లేదు, అది అల్టిమేట్ స్టేట్. అదేంటది అల్టిమేట్ స్టేట్? అది ఆ స్టేట్ మీరు పొందినప్పుడు ముగింపు లేని శాంతులు ఊగిసలాడతారు. అటువంటి పరమస్థితిలోకి, అటువంటి పరమ జ్ఞానంలోకి, భగవంతుడు చెప్పినటువంటి ఆ స్థితప్రజ్ఞ స్థితిలోకి మనం అందరం మేలుకోవాలని ఈరోజున నేను ఆ మేలుకునే విధంగా మిమ్మల్ని అందరినీ అనుగ్రహించాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాము.